ദൂരിന് ആത്മജം പുലരാം. ഭഗവാന്റെ ഒരു ജ്ഞാനം വരേക്കാൾ ഭഗവാന്റെ സ്വരൂപാന് പൊന്നിനുവേണ്ടി ജ്ഞാനിയെ പഠിച്ചിരിക്കുന്നു ക്രിസ്തു. അച്ഛനും ബ്രഹ്മങ്ങളെ ബ്രഹ്മം ഗുരുവിച്ച് ചേരുന്നവരും ബ്രാഹ്മണസ്ഥിതി പൊന്നിനുവേണ്ടി ബ്രഹ്മം ഗുരുവിച്ച് അത് చాలా సరసంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. అని అది వాళ్ళకి వినే వాళ్ళకి కూడా దాని ఎంతో కొంత హృదయానికి రత్తుకుంటుంది. ఇదే హృదయంలో వస్తుంది, సద్వస్తువు ఉంది, తెలుసుని వాళ్ళు ఉంది, తెలియని వాళ్ళు ఉంది, జ్ఞానంలో ఉంది, అజ్ఞానంలో ఉంది. ఆ హృదయంలో ఎవరి హృదయంతో పవిత్రంగా ఉందో పరిశుద్ధంగా ఉందో వాళ్ళు ఆత్మజ్ఞతి వ్యక్తం అవుతుంది. హృదయం పరిశుద్ధంగా అంటే అక్కడ ఉన్నది వ్యక్తం కాదు, వ్యక్తం అవ్వటం అవ్వకపోవడం కాదు. కానీ తెలిసిన వాళ్ళు ఉండి తెలియని వాళ్ళు అంటే తెలియని వాడు దుఃఖం వెంటాడుతుంది, తెలిసిన వాడు సుఖి అవుతాడు. తెలిసిన వాడికి వాడు స్వరూపంలో సుఖంగా ఉంటుంది. వాడు ఇతర రూపాల మీద కానీ, ఇతర నామాల మీద కానీ, వాడి దేహం మీద కానీ, ఇతర స్నేహితుల మీద కానీ, పరిసరాల మీద కానీ, బాహ్యమైన వస్తువుల మీద కానీ వాడు సుఖం కోసం ఆధారపడి ఉండక్కర్లేదు. పరిస్థితుల ప్రభావం మీద కూడా వాడి సుఖం కోసం ఆధారపడక్కర్లేదు. వాడు కావలసిన సుఖము, వాడికి కావలసిన శాంతి, వాడికి కావలసిన ఆనందం తన స్వరూపంలో ఉంచి ఆ స్వరూపమే ఆనందం అవసరం. అంటే తనకి ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి మనసు వాడు బయటకు వచ్చే సుఖాన్వేషణ కోసం బయటకు వచ్చే అవకాశం లేదు. ఇంత సాపేక్షమే మన మనస్సుతోటి, మన ఇంద్రియాల ద్వారా మన మనస్సుతోటి గ్రహించే విద్యంతా కూడా అది అనిజే, అది సాపేక్షకం. రెలిటివ్ నాలెడ్జ్, అది అబ్సల్యూట్ నాలెడ్జ్ కాదు అని చెప్తారు. మనస్సంతరంలో మనస్సు ద్వారా గ్రహించే ఇంజి కూడా అంతేకాదు. సోమర్థనం ఉన్న వాడికి దేహయాత్ర గెలవటమే కష్టంగా ఉంటుంది, వాడికి ఆత్మజ్ఞానం అలాగ రాదు. సోమర్థనం ఉన్న వాడికి బద్ధకస్తులకి బలహీనులకి ఆత్మ సాక్షాత్కారం కలవు, ఆత్మజ్ఞానం కలవు, ఆత్మీయ అబ్బదం కపోతుషత్తి చెప్పారు. మరొక ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు, గురువు గారి అద్వైతం పనికిరాదని. అద్వైతం అంతటంలో గురువు గారి పనికిరాదు. ఆచార్యులందు గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి, కానీ అద్వైతం పనికిరాదు ఆచార్యుడి పట్ల అని ఈ ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. అద్వైతం పనికిరాదు, అటు వాడు ఉపదేశం పొందే మాటే ఉండదు. గురువు పట్ల కూడా అద్వైతం ఉంటే వాడికి ఉపదేశం పొందే అర్హత ఉండదు అని ఎవరెవరో భగవాన్ని ప్రశ్నిస్తున్నారు. అవును, కానీ గురువు ఉండేది అంతరంగంలో. నిజంగా గురువు ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలో ఉంటాడు. కానీ హృదయంలో మన సత్య ఆ వస్తువు చాలా నిర్మలమైన వస్తువు, సద్వస్తువు, అది చావుడైన వస్తువు. అంటే ఆ మన దేహంతో ఇంద్రియాలతో ఎలా ఈ శవంతో ఏ విధంగా అయితే తాదాత్యం పొందుతున్నామో, జ్ఞాని లోపల ఉంటే ఆ మృత్యువులైన వస్తువుని తాదాత్యం పొందుతాడు, ఐడెంటిఫై అవుతూ ఉంటాడు. అంటే దానికి దేహం ఉండటం వల్ల ప్రయోజనం లేదు, లేకపోవటం వల్ల అతనికి దేహం ఉండటం వల్ల ప్రయోజనం లేదు, లేకపోవటం వల్ల అతనికి వచ్చే నష్టం ఏమి లేదు. అది అంతే కానీ అది గురువు అంటే అంతరంగంలో. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మము, గురువు అంటే ఆనందము, గురువు అంటే సద్వస్తువు, ట్రూత్, అంటే పరమాంతం సత్యమే గురువు. అది ఎక్కడ ఉంటే అంతరంగంలో, ఎక్కడ ఉంటాడు అంతరంగంలో. కానీ ఆ గురువు ఎంత లోతులో ఉన్నాడో అంత లోతులోకి వెళ్ళటానికి మనకి శక్తి సరిపోతుంది. అంత లోతులోకి మనం వెళ్ళగలిగితే వస్తువు మనకు దొరుకుతుంది. గురువు ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, ఆత్మరూపంలో దైవ రూపంలో ఉన్నాడు. అంటే మనం ఒక భగవంతుణ్ణి ఈశ్వరుని ఆరాధించగా 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 బహుజన్మలో ఆయన కోసం మనం అర్జించగా అర్జించగా దైవానుభవం ఆ పొందటం కోసం మనం ప్రార్థించగా ప్రార్థించగా ఆ దైవమే గురు రూపం ధరించి వస్తాడని మన ఆరాధన ఫలితంగా. కానీ గురువు ఉండేది అంతరంగంలో, గురువు ఎక్కడో బయట ఉండడం మనకు అనిపిస్తుంది, దేహబుద్ధి వల్ల మనకు అలా అనిపిస్తుంది. మనం దేహానికే పరిమితి ఉన్నాం కాబట్టి ఆ గురువును కూడా దేహమే అనుకుంటూ ఉంటాం. మనం దేహం అనుకుంటున్నాం కాబట్టి గురువును కూడా దేహానికే పరిమితం చేస్తూ ఉంటాం. ఎందుకంటే గురువు ఎందుకు జ్ఞానం మనకు రాకపోయినా మన అజ్ఞానాన్ని మనకి దాని మీద ఆరోపిస్తూ ఉంటాం. గురువు జ్ఞానాన్ని మనం గ్రహించలేకపోయినా మన అజ్ఞానాన్ని తీసుకెళ్లి ఆయన మీద ఆరోపిస్తూ ఉంటాం. అంటే గురువు ఉండేది అంతరంగంలో, ఎప్పుడో గురువు నీకు బయట లేదు, మీ లోపలే ఉన్నాడు, మీకు స్వరూపంగానే ఉన్నాడు. కానీ ఎదురైన గురువు నీ స్వరూపంగానే ఉన్నాడు, హృదయం యొక్క లోయల్లోనే ఉన్నాడు, హృదయం యొక్క లోచులో ఉన్నాడు. కానీ ఎంత లోచులో ఉన్నాడో అంత లోచులో నువ్వు వెళ్ళగలిగితే నీకు అది లభ్య ఆ వస్తువు ఆత్మనిత్యం నీకు లభ్యమవుతుంది. ఆ నిత్యమైన వస్తువు నిత్యం లేనటువంటి వస్తువు నీకు లభ్యమవుతుంది. అంటే రమణ మహర్షి గారికి మరణానుభవం ద్వారా మహర్షి వేయడం చెప్తారు, మరణానుభవం ద్వారా అది మహర్షి వేయడం. అందుకంటే అది అలా బ్రహ్మ బ్రహ్మంతో ఏంటో తెలియకుండా బ్రహ్మానికి ఉంటాడు. మరణాభింకార మనిషి అంటే మరణాభింకార తన దేహం మొత్తం కాదనంత అర్థమే. దేహం చనిపోయిన తర్వాత కూడా తన విజయనగర సంగతి తనకి అనుభవమైంది. ఆ శ్రమ వాక్యాన్ని మనవల గురువు చెప్పిన వాక్యాన్ని, ఆ గురువు చెప్పిన వాక్యం బట్టి మనకు శ్రద్ధ కుదరాలి. వారికి సజీవమైన విశ్వాసం మనకు ఉండాలి. ఆ తర్వాత దాన్ని మననం చేయాలి. మననం చేసిన వాడే ముని అవుతాడని, గురువు చెప్పిన వాక్యాన్ని మననం చేయగా మననం చేయగా మననం చేయగా వాడే ముని అవుతాడని. అది ఆ గురువు యొక్క వాక్యం మనం మననం చేయగా చేయగా అది మనకి అది ధ్యానం చేయగా చేయగా వాక్యాన్ని ధ్యానం చేయగా చేయగా అది మనకు అర్థం అవుతుంది. అర్థమైందని మనం ఆచరిస్తే ఆనందం అందుతుంది. హృదయం ఉంటుంది జ్ఞానగంధ మన చేతికి అందుతుంది. మీకు దేహ బుద్ధి ఉంది కాబట్టి గురువును కూడా దేహ మార్తెడుగా చూస్తూ అంచేది మీకు బయట ఉండడం మీకు అనిపిస్తుంది. అంచేత ఎవరో ఒకరు పూర్వం ఎవరో ఒకరు ఒక మాట చెప్పారని భగవాన్ పూజ చేస్తున్నారు. గురుదేవ సదాని అంతరంగంలో స్థిరుడు అయి ఉండి నా హృదయంలో నా అంతరంగంలో నా అంతరాంతరంగంలో స్థిరంగా ఉండి మానుషరూపంతో మానుషరూపంలో తోచి నన్ను నడుపుతూ రక్షిస్తూ ఉన్నావు. నువ్వు నా నిజమేలుగా నా హృదయంలోనూ ఉన్నావు. అవసరమైనప్పుడు మానుషరూపం ధరిస్తున్నావు. ఎందుకు ధరిస్తున్నావంటే నీకు ఆ శరీరం అవసరం ఉంది కాదు. మమ్మల్ని చక్కబెట్టడానికో మమ్మల్ని సన్నిధానికో మమ్మ మనసును పవిత్రం చేయడానికి మోక్షానికి దారి చూపించడానికి మోక్ష సుఖానికి దారి చూపించడానికి మమ్మల్ని చక్కబెట్టడానికి మా మనసును సంస్కరించడానికి నువ్వు దేహం ధరిస్తున్నావు. ఆ దేహం నీకు అవసరం ఉంది కాదు. ఎప్పుడో మా హృదయంలో ఉన్నావు, అంతరాంతరాల్లో ఉన్నావు. ఉండి ప్రతి జన్మలో మమ్మల్ని కనిపెడుతున్నావు. కనిపెట్టి ఎప్పుడైనా ఒకసారి శరీరం తొడుక్కుని వస్తున్నాం. మనం చొక్కాలు తొడుక్కున్నట్టు ఆయన కూడా శరీరం తొడుక్కుని వస్తున్నాడు. ఎందుకంటే శరీరం మీకు అవసరం ఉంది కాదు. మనకి టీచ్ చేయడం కోసం, టీచ్ చేయాలంటే నవ్వుతున్నారు. అంటే మనం టీచ్ చేయడం కోసం, మనం అనుగ్రహించడం కోసం నువ్వు మన శరీరం ధరించి వస్తున్నావు. వచ్చి మిమ్మల్ని చక్కబెడుతున్నావు. మనం ఏదైనా పొరపాటు మార్గాల్లో మేము ప్రవర్తిస్తుంటే మనం సరి చేస్తున్నాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. గురువు అనుగ్రహం లేకుండా గురువు చెప్పిన మాట నీవు దాని బరువు దాని తోకు దాని అర్థం కూడా మనకు సరిగ్గా తెలియదు. డిక్షనరీ మీనింగ్ తెలుస్తారా సరిపోతుంది? డిక్షనరీ మీనింగ్ తెలిస్తే చాలు. మన తోకం తెలియాలి. ఆ వరడు మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయాలి. ఆ వరడు గురువు ఆ వరడు ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఆ వరడు గురువు తెలియాలి. అత్యంత సులభం ఆత్మవిద్య అని, అత్యంత సులభం బ్రహ్మవిద్య అన్నారు. కానీ మామూలుగా మన యాదాంత పరిభాషలో ట్రెడిషన్ లో సాంప్రదాయం ఏం చెబుతారంటే అన్ని విద్యల కంటే బ్రహ్మ విద్య కష్టం అని చెప్తారు. అవన్నీ బ్రహ్మ విద్య అంటారు. అంటే అది నేర్చుకోవడం బ్రహ్మ విద్య అయితే కష్టం, కానీ మిగతా విద్యని మనసుతో ఎక్వైరీ చేసే కదా. అంటే బ్రహ్మ విద్య కష్టం అని చెప్పడం కోసం అది బ్రహ్మ విద్య అంటారు. అది సాంప్రదాయంలో వచ్చి చేతనమాట. భగవాన్ ఏం చెప్పారంటే అన్ని విద్యల్లో కంటే అత్యంత సులభం ఆత్మవిద్య బ్రహ్మ విద్య అన్నారు. అదేంటంటే మన వేదాలు అదే కష్టంగా చెబుతున్నారు. అత్యంత సులభం అయితే దాన్ని మరి ఎంతమంది జ్ఞానులు ఉన్నారు లోకంలో? చాలా ఎక్కడున్నారు జ్ఞానులు? బహు తక్కువ మంది ఉన్నారు కదా వేద మీద లెక్క పెట్టవచ్చు జ్ఞానాలు. మరి అత్యంత సులభం అయితే అందుకు ఎందుకు జ్ఞానం కలగటం లేదంటే ఒక మాట చెప్పారు. ఇందులో ఏమీ లేదు. మీరు గ్రహించవలసిన సూత్రం ఉంది. మన అహంభావం ఎక్కువ ప్రాణికి తీర్చేస్తాం. అది మనం కాదు. అది మనం అదే అవునానికి దానికి ఎక్కువ టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. మీరు టూ మచ్ ఇంపార్టెన్స్ దీనికి లేకపోతే అది పడిపోతుంది. మీకు ఎక్కువ లోపల ఉన్న భ్రమం మీకు తానుగా వస్తుంది. ఇది సూత్రం ఎందుకంటే సాధనంటే మీరు పెద్ద కష్టపడిపోకాల విషయం పోతే అప్పుడు మీకు అర్థం అవ్వాలి. అప్పుడు మీరు తెలిస్తే సబ్జెక్ట్ మీరు బాగా ఫాలో అవ్వగలరు. మీరు అహంభావానికి చాలా ఇంపార్టెంట్ జీవితం పొడిగినా ఆ ముద్దు దాన్ని బయటకు వెళ్ళిపోయే వరకు దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తున్నారు. దానికి విమర్శించే ప్రాణం దానికి ఉంది కాదు. దానికి విమర్శించే ప్రాముఖ్యత మీరు ఎందుకంటే దానికి ప్రాముఖ్యత ఇవ్వటం మానేయండి. దానికి ఫుడ్ సప్లై కట్ అవుతుంది. కట్ అయిపోయి స్లోగా దానికి డెత్ వచ్చేస్తాను. చనిపోయిన తర్వాత మనం ఏ స్థితిలో ఉన్నా ఆస్తి చేసి శరీరం చనిపోయిన తర్వాత కంటిన్యూ అవుతుంది. కానీ తర్వాత మనం కొత్తగా చనిపోయిన తర్వాత సంపాదించింది ఏమి ఉండదు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆస్తి చేసి కంటిన్యూ అవుతుంది. అంటే నువ్వు శరీరం ఉండగాని ఈ లోకంలో ఉండగాని ఉండగానే నువ్వు పొందవలసింది పొందాలి. అంటే ఇప్పుడు మరణానంతరం ఏదో పొందుతామని కనిపెట్టుకుండదు. అంటే మన ఎక్కడ ఉందంటే మనవాళ్ళు ఏం చెప్పారంటే వర్తమాన కాలాన్ని అందరూ వదిలేస్తున్నారు. ఆలోచిస్తే భవిష్యత్తు కాలం గురించి ఆలోచిస్తారు. లేకపోతే జరిగిపోయిన దానాలను తలబెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటారు. లేకపోతే భవిష్యత్తులో ఏదో గాలి మేళ కట్టుకుంటూ ఉంటారు. ఎంత ఆ విషయం ఆ చక్కగా అర్థం చేసుకున్నాను. ఇక ప్రతి వాడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి అయినా నేను చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తాను, కైలాసానికి వెళ్తాను, లేకపోతే ఆ లోకానికి వెళ్తాను, నాకు మంచి లోకాలు వస్తాయి, లేకపోతే చీకటి లోకాలు వస్తాయి, చెడ్డ లోకాలకు వెళ్ళిపోతాను, ఇలా ఉంటాను. చనిపోయిన తర్వాత నేను ఏ లోకానికి వెళ్తాను అడిగేవాడు. కానీ వర్తమానానికి కాలం గురించి అడిగేవాడు ఎవరైనా కనిపించడం లేదు. అటువంటి ఇప్పుడు నేను ఉండ కదా, దేవుడి మాట అటుంచు, లోకం మాట అటుంచు, అలవకాల మాట అటుంచు. ఇప్పుడు నేను నేను అంటున్నావు కదా, ప్రతి మానవుడు నేను నేను అని అంటాడు. అదే ఒక వృత్తి, అది ఒక తలంపు, అది ఒక మోషం. ఇప్పుడు నేను ఎక్కడవుతాను కదా, ఈ నేను ఎక్కడి నుంచి వస్తాను, దీన్ని అర్థం చేసుకోవాలని ఈ తలంపు, నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ నేననే తలంపుతో నన్ను పీడిస్తాను, ఈ నేననే తలంపు ఉన్నవాడితో నాకు చెడు తలంపులు వచ్చిన మంచి తలంపులు వస్తున్నాయి, ఈ తలంపులన్నీ వస్తున్నటువంటి ఈ నేను ఈ మనుషులు ఎవరు అని దీని గురించి నువ్వు విచారణ చేయు. నవ్వంత ఉల్లంత చింతాకంత కూడా నువ్వు విచారణ చేయు. ఎవరైనా దగ్గర చెప్పినా పట్టించుకోవు. దీని గురించి వర్తమాన కాలంలో ఈ నేను వదిలేసి ఈ శరీరం చనిపోయిన తర్వాత నేను వైకుంఠానికి వెళ్తాను, కైలాసానికి వెళ్తున్నాను ప్రశ్నిస్తావు, అదే మాయ. మాయ ఎక్కడుందంటే ఈ ఐమోషంలోనే మాయ ఉంది. మాయ చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఏ లోకానికి వెళ్తాను అనేటువంటి నేననే తలంపుకి వస్తాను, నేననే తలంపు తగ్గుతా, ఆ తలంపు నీకు రాదు కదా. అంచేతనే నేను చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తానన్నది ఒక తలంపు, ఆ తలంపు నేననే తలంపు వస్తుంది. ఆ నేననే తలంపు ఎక్కడ, ఆ నేననే తలంపు లోపల ఎక్కడ ఉదయిస్తాను, దాని ఆరోగ్యం ఏంటి, దాని భర్తప్లేస్ ఏంటి, దాని గురించి విచారణ చేయటం రవ్వంతన చేయు. జీవితంలో నువ్వు 50 సంవత్సరాలు జీవిస్తే ఒక్కరోజు కూడా దాని గురించి విచారణ చేయు. శరీరం పుట్టినరోజు వస్తే అందరూ పాయసం తాగేవాళ్ళు, కానీ ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేసే వాళ్ళు కూడా కనపడడం బాగా అర్థం చేసుకున్న సబ్జెక్టు. ఇప్పుడు నేను వైకుంఠానికి వెళ్తానా చనిపోయిన తర్వాత అని ప్రశ్నిస్తున్నావు. వైకుంఠానికి వెళ్తానా తలంపు ఎవరికి వస్తాను, నేను కల నేననే తలంపు వస్తుంది కదా. ఆ వైకుంఠానికి వెళ్తానో వచ్చే తలంపు వచ్చే ఈ నేననే తలంపు, ఈ తలంపు ఎవరు, ఈ తలంపు ఎక్కడ వచ్చాలో దీన్ని మూల తలంపు అని అంటాను. ఎన్ని తలంపులు వచ్చినాయి ఈ మూల తలంపుకి, ఆ నేననే తలంపులు మూల తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు అంటారు మనం అంటాం అలాగా. వాళ్ళని మన అహంభావం అంటాం. బైబిల్ వాళ్ళు యేసుక్రీస్తు మతస్సు సవితాన అంటారు దాన్ని, దాన్నే శిడు అయ్యండి. ఈ రెండు కలిసి ఉంటాయని చెప్పింది. ఇది దేహము అహంభావన. ఏం చేయాలంటే దేహ బుద్ధి నుంచి అహంభావానికి చుట్టు సప్లై ఇట్టు వెళ్తా ఉంటుంది. ఎవరో చెప్పారో మన నమ్మకండి. మనం గాఢ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చామనుకోండి, వచ్చేటప్పుడు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేనని తలంపు వచ్చి దేహాన్ని చుట్టుకుంటుంది. మీరు చూడండి, నేను ఉదయం చూడండి, ఆ నేనని తలంపు వచ్చాక దేహాన్ని చుట్టుకుంటుంది. అప్పుడు రెండు కలిసిపోయి ఉంటాయి. ఏ రెండు దేహము నేను. అప్పుడు మేము ఎవరైనా పొద్దుతో సంతోషిస్తారు, నిరోషిస్తే దుఃఖపడతా ఉంటారు. ఇంకా ఆ రెండు కలిసి ఉంటాయి. అంటే ఆ రెండు కలిసి ఉంటాయి, దాన్ని విడదీయాలి కొంచెం. ఆ రెండు విడదీయాలి మనం. ఇది దేహం, ఇది అహంభావన. ఆ దేహగతమైన దేహం ఇది, దేహగతమైన నేనిది. ఆ రెండు విడదీయటం మనం నేర్చుకోవాలి. కొంత అక్కడ డిస్క్రిమినేషన్ అవసరం. ఆ రెండు కలిసే ఉంటాయి, అది విడదీయాలి మనం. దేహం వేరు, దేహగతమైన నేను వేరు. నేనికి ఎప్పుడు టూ మచ్ ఇంపార్టెన్స్ చేస్తున్నాం. నాది అనే దానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. నేను నాది, నాది నేను అంటే ఈ ఉండాలి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే ఇంపార్టెన్స్ ఇస్తాం. స్లోగా ఒకేసారి నీకు అభ్యాసం చెల్లైపోయింది, స్లోగా వాటిని ఇంపార్టెన్స్ తగ్గించుకుంటున్నా. ఈ పద్ధతులు నువ్వు సాధన చేసుకో. భక్తి మార్గంలో భగవాన్ చెప్పిన టెక్నిక్ ఇది. భగవాన్ భక్తి మార్గంలో నువ్వు ప్రయాణం చేసిన, యోగ మార్గంలో నువ్వు ప్రయాణం చేసిన, జ్ఞాన మార్గంలో నువ్వు ప్రయాణం చేసిన, ఏ మార్గంలో నీకు నచ్చిన జప మార్గం, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసిన, ఈ దేహగతమైన దేనిలోంచి, ఈ సైతానంలోంచి, ఈ ప్రథమ తలంపులోంచి, ప్రధాన తలంపులోంచి, మదర్ తట్లోంచి నువ్వు విడుదల పొందాలి. ఏ మార్గంలో సరే నువ్వు ప్రయాణం చేసినా సరే. ఎందుకంటే దేహం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేది కూడా ఇది. అంటే మనం ఎవరైనా చూసి అసూయపడ్డాం అనుకోండి, ఒక ఉదాహరణ కనుక్కోండి, ఎవరైనా చూసి అసూయపడ్డాం అనుకోండి, మీకు నేను మిమ్మల్ని చూసి అసూయపడుతున్నట్టు మీకు తెలియకపోయినా నా హృదయంలోని సాక్షి చూస్తున్నాడు కదా, నా హృదయంలోని అంతర్యాన్ని చూస్తున్నాడు కదా. ఎప్పటికప్పుడు ఈ అసూయ నేను వాడిని సమాధానం చెప్తాను కానీ నాకు మోక్షం కూడా. తలంపుల విషయంలో మేము చాలా అజాగ్రత్తగా ఉంటాం. తలంపులే ప్రమాదం. ఎందుకంటే కోపం ఎలా వస్తాయో నేను తలంపు రూపంలో వస్తాను, కోరిక ఎలా వస్తాయో నేను తలంపు రూపంలో వస్తాను, అసూ ఎలా వస్తాయో నేను తలంపు రూపంలో వస్తాను, నిరోధం ఎలా వస్తుంది తలంపు రూపంలో వస్తుంది, స్నేహం ఎలా వస్తుంది తలంపు రూపంలో వస్తుంది. తర్వాత మనం సంతోషం కోసం ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడకూడదు. అదే జ్ఞాపకం పెట్టుకోండి. ఇతరుల మీద మన సంతోషం కోసం ఆధారపడ మనతో మాట్లాడి మానేస్తాను, మన వెంటనే ఏమొస్తుంది దుఃఖం వస్తుంది. సంతోషం, శాంతి, సుఖం డిపెండెంట్గా ఉండాలి కానీ ఇండిపెండెంట్గా ఉండదు. అంటే నువ్వు సర్వత్రా ఎక్కడన్నా అటాచ్మెంట్ పెట్టుకోదు అంటాడు కృష్ణుడి గీతలో. అటాచ్మెంట్ పెట్టుకున్నావు, అది ఎక్కడ బంధం పెట్టుకున్నావు, ఏదైనా ఎదురు తిరుగుతారంటే అది నీ దుఃఖానికి కారణం. అంటే నీ నమ్మకారం, నీ స్నేహం, నీ బంధుత్వం చివరికి ఏది కారణం అవుతుంది, నీకు దుఃఖాన్ని తీసుకొస్తాను. సర్వత్రా నాకు స్నేహం, ఎక్కడన్నా అటాచ్మెంట్ పెట్టుకో, అలాగని పని చేయొద్దు అనగా అటాచ్మెంట్ పెట్టుకో. మీరు ఎవరి చదివే స్నేహంగా మీరు ఉడక అనుకోండి, వాళ్ళు మీకు చెప్తున్నా ఆ పరిస్థితుల ప్రభావం బట్టి విరోధ అయ్యారనుకోండి, మళ్ళీ మీకు ఏమొస్తుంది? మీ స్నేహం దుఃఖానికి కారణమవుతుంది. తర్వాత ఏదో ఒక ప్లేస్ మీద అటాచ్మెంట్ ఉందనుకోండి, మనకి ఆ ప్లేస్ మారిపోవాల్సి వస్తుంది అనుకోండి, అది కూడా మనకు దుఃఖానికి కారణమవుతుంది. ఒక మనిషి మీద కానీ ఒక ప్లేస్ మీద కానీ అటాచ్మెంట్ ఉందా, మీరు తప్పనిసరిగా ఇంకొక కారణం తీసుకొస్తుంది. అంటే మీ శాంతికి మీ సుఖం ఇండిపెండెంట్, మీ హ్యాపీనెస్ డిపెండెంట్గా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మీకు ఆత్మజ్ఞానం లోపలన్న సద్వస్తువు నీకు తెలిసినప్పుడు మీకు లోపల ఉండడం నిరోధంగా ఉన్నా లేకపోతే నిరోధంగా లేకపోయినా దానివల్ల దాని యొక్క ప్రభావం నేను నిలబడదు. కొంతమంది ఇతరులు మిమ్మల్ని స్తోత్రం చేస్తే మీరు సంతోషిస్తారు. ఆ గుణం ఎప్పుడైతే ఉందో ఇతరులు విమర్శించినప్పుడు మీకు దుఃఖం వచ్చే స్వభావం కూడా ఉంటుంది. ఇతరులు స్తోత్రం చేసినప్పుడు మీకు సంతోషించే గుణం లేదని కూడా ఇతరులు విమర్శించే మీకు దుఃఖం రాదు. ఆ సర్వసంగతి మీరు పోలిందేననుకోండి, ఎవరిని విమర్శించడం మీకు ఏం అనిపించదు. ఏంటంటే విమర్శిస్తే మీకు దుఃఖం రావడానికి మీ లోపల ఇంప్యూరిటీ హర్ట్ అవుతుంది. మీ లోపల ఇంప్యూరిటీ హర్ట్ అయినప్పుడే మీకు దుఃఖం వస్తుంది. మీ లోపల ఇంప్యూరిటీ లేదనుకోండి, లోపల మీకు ప్యూరిటీ అనుకోండి, మనం యేసుక్రీస్తు చేసిన శుభ చేసినా మీకు దుఃఖం రాదు. మీ లోపల పవిత్రత హక్క కావు, అపవిత్రత హక్క అవుతుంది, అప్పుడు మీకు దుఃఖం వస్తుంది. నువ్వు ఎక్కడా బంధం పెట్టుకోవద్దు అంటాడు కృష్ణుడి గీతలో. ఒక ప్లేస్ మీద కానీ ఒక మనిషి మీద కానీ ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, పెట్టుకున్నావా మీకు పరిణామంలో మీకు దుఃఖం తప్పనిసరిగా వచ్చారు. అంటే లోపల మనకు పవిత్రత లేదనుకోండి, యోగ్యత లేదనుకోండి, ఏకాగ్రత లేదనుకోండి, ఇంకా దేహాన్ని అటు తిప్పి ప్రిటెన్షన్ చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఈశ్వరుడు మోసపోడని చెప్పారు. ప్రయాణాలు చేసేది దేహమే, ఆసనాలు చేసేది కూడా దేహమే. ఆసనాలు వేస్తే దేహానికి ఆరోగ్యం వస్తుంది, కానీ హృదయం ప్యూరిటీ లేదనుకో ఆసనాలు వేస్తానికి మంచిది. ఆసనాలు వచ్చే ప్రయోజనం నెరవేరుతుంది. నువ్వు ఆసనాలు వేసి ఈశ్వరుని మోసం చేయలేవు. వందలు కావాల్సినటువంటి పవిత్రత ఏకాగ్రత, ఆ పవిత్రత ఏకాగ్రత ఉన్నప్పుడు ఈశ్వరు అనుగ్రహానికి నువ్వు పాత్రలు అవుతావు. నిజంగా మనకి పెద్ద చుట్టం ఎవడంటే గురువే, చుట్టాల్లో పెద్ద చుట్టం ఎవడంటే గురువే పెద్ద చుట్టం. ఇది జన్మాంతరం మన శరీరం విడిచిపెట్టాక మనం ప్రయాణం చేసేటప్పుడు మనం కూడా మన గురువు వస్తాడు, కానీ మన కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ పరిసరాలు కానీ ఆనందములు కానీ ఎవరు కాదు. భర్త ఎవరు, భార్య ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెలు ఎవరు విచారణ చేసి చూస్తే విచారణ చేస్తే ఏమి లేదు, విచారణ చేయకూడదు. ఇదంతా మీకు నిజం కింద కనిపిస్తాం. ఎవరినైనా సమాజంలో వ్యక్తిని గౌరవించవచ్చు, కానీ బంధంతో పడక వాళ్ళు బంధం కింద పెట్టుకోకూడదు, గౌరవించవచ్చు. అది స్వామి శివానంద అంటూ ఉంటారు డిటాచ్డ్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ పనికిరాదని వాళ్ళకి దూరంగా ఉండక అసూయపడక నువ్వు చూసి అసహించుకోకు. డిటాచ్డ్ అటాచ్మెంట్, డిటాచ్డ్ అటాచ్మెంట్ వల్ల నువ్వు బంధింపబడు. నువ్వే రమ్మ మహర్షి గారు ఉన్నారనుకోండి, ఆయన పెద్ద మరి పెద్ద కుటుంబం. నేను మీ కుటుంబ సభ్యుడు ఎంతమంది అంటే నడుగురే, నలుగురు ఉంటాడు, ఐదుగురు ఉంటాడు, మరి ఆయనకి ఎంత పెద్ద కుటుంబం, ఎంత పెద్ద కుటుంబం అని ఎక్కడ బంధింపబడలేదు. దాన్ని డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటారు. జ్ఞానం అంటే తెలుసుకోవటం అంటే మనం ఏదో కెమిస్ట్రీ తెలుసుకున్నట్టు లేదా ఇంగ్లీష్ గ్రామర్ తెలుసుకున్నట్టు అది కాదు. జ్ఞానిని తెలుసుకోవటం అంటే జ్ఞానిగా ఉండటం. ఆత్మను తెలుసుకోవటం అంటే ఆత్మని ఇంద్రియాలకు అన్నది మనసుకు అన్నది, ఆత్మ ఇంద్రియాలకి అన్నది మనసుకు అన్నది. అసలు లోపబుద్ధి ఉన్న వాడికి నామబుద్ధి ఉన్న వాడికి అందదు. నీ లోపబుద్ధి నామబుద్ధి వేరు చూసాగా నశించినప్పుడు ఎక్కడ కానీ ఇంద్రియాలకు దర్శనం ఇచ్చేది కాదు. అది మనస్సు తెలుసుకోవడానికి వెళ్ళి 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 తెలుసుకోలేక అది వెనక్కి వచ్చేసిందని వేదం చెబుతుంది. మానవ బుద్ధి ఆత్మను తెలుసుకోవడానికి ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి వెళ్ళి తెలుసుకోలేదు, వెనక్కి వచ్చేసిందని. వాక్కి వెనక్కి వచ్చేసింది, బుద్ధి వెనక్కి వచ్చేసింది, మనస్సు వెనక్కి వచ్చేసింది. ఇంతకండి అన్నీ మనం ఏదైతే చెప్పుకుని అన్నీ అడిగినప్పుడు అది వ్యక్తం అవుతుంది. అది బుద్ధికి తెలియబడేదే కాదు, బుద్ధి అడిగినప్పుడు అది వ్యక్తం అవుతుంది. అయితే బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదు, అది ఇంగ్లీష్ లాగో లెక్కలాగో బుద్ధికి, మన బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదండి. బుద్ధికి మూలంలో ఉంది. దేవుడు ఎక్కడున్నాడంటే నువ్వు అనుకుంటున్నావు వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, కైలాసంలో దేవుడు ఉన్నాడని. అది వ్యవహారిక సత్యం, ఉన్నమాట నిజమే. నీ దేహం ఎంత నిజము, నీ లోకం ఎంత నిజము, వైకుంఠంలో ఉన్న దేవుడు కైలాసంలో దేవుడు కూడా అంతే నిజం. వ్యవహారిక సత్యం కానీ పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం అది నేననే బుద్ధి నీ లోపల నుంచి ఎక్కడైతే ప్రతి వాడికి నేననే బుద్ధి ఉంది, ఆ నేననే బుద్ధి లోపల ఎక్కడి నుంచి అది వదిలిస్తానో దానికి నేననే బుద్ధికి ఆరిజన్ ఎక్కడ ఉందో అక్కడే నిజమైన దేవుడు ఉంటాడు. ఎందుకయ్యా సెవెన్ టెన్స్ విచ్చిపెట్టేసి ఎంచేసి ఫ్యూచర్ టెన్స్ కూడా తిరుగుతున్నావు అన్నారు వాళ్ళు. మోక్షానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళిపోవాలి, కైలాసానికి వెళ్ళిపోవాలి, గోడైకారా వైకుంఠానికి వెళ్ళి నేను అయితే కైలాసానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్ళిపోతానని చెప్పి ఇది నేనెవరు? నువ్వు వర్తమాన కాలంలో ప్రజెంట్ టెన్స్లో నేను ఉండటం లేదు. దాని 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 పరిష్కారం ఎందుకు చేసుకోరు? అది నీ సొంత సమస్య, గవర్నమెంట్ సమస్య కాదు, పంచాయతీ సమస్య కాదు, అది నీ సొంత సమస్య. ఇప్పుడు రమణ మహర్షి గారు వచ్చి ఇక్కడ కూర్చున్నా మనం తెలియబడ్డాం, ఏం చేయాలి? దేహంగానే చూస్తాం. జ్ఞానిని చూడటం అంటే జ్ఞానిగా ఉండటం, జ్ఞానిని చూడటం అంటే జ్ఞానంగా ఉండటం. జ్ఞానంగా ఆ జ్ఞానం వచ్చినప్పుడు మీకు జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది, జ్ఞాని యొక్క వైభవం తెలుస్తుంది. అంతవరకు తెలియని వాడు కూడా దేహం అవుతాడు కానీ చూస్తూ ఉంటావు. అంటే అక్కడ సీన్ అంటే బీయింగ్. జ్ఞానిలో కూడా జ్ఞాని లోపల దేహాన్ని చూడం, జ్ఞానిని చూసేప్పుడు వాడు దేహాన్ని చూస్తాం కానీ లోపల జ్ఞానాన్ని చూడం. అంటే నీకు జ్ఞానం ఉంటేనే ఆ జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది. ఒక జ్ఞాని గుర్తించాలంటే నీకు జ్ఞానం ఉండాలి. ఒక జ్ఞాని నీకు జ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని నువ్వు ఒక అన్ని జ్ఞాని సమీపంలో ఉన్నా నువ్వు గుర్తించలేవు. అదే అర్జునుడు కూడా కృష్ణుడు చెప్పాడు, నేను బాబా బాబా అనుకున్నాను కానీ ఇంటికి భావం బంధుత్తుందని నిన్ను చూస్తున్నాను కానీ ఇంతకాలం నువ్వు పరమేశ్వరుడు నువ్వు మహాజ్ఞానం మహాగురువు అవతార పురుషుడు అనేటువంటి వేచన నాకు రాలేదు. కేవలం ఒక చుట్టకంగా నేను చూడగలుగుతున్నాను. ఇది బంధుత్వం చూపు కూడా చాలా ప్రమాదం. బుద్ధుని బుద్ధుని చూసి అనేక మంది జ్ఞానం పొందారని చెప్తారు. బుద్ధుని అంటే చాలా మంది ఏం చెప్తారంటే బుద్ధుడు శరీరం విడిచిపెట్టినప్పటికీ ఆయన బోధన అర్థం చేసుకుని ఆయన చూసి ఆయన దర్శనం చేసి ఆయన సమక్షంలో కొంతమంది జ్ఞానం పొంది 150 మందికి ఆత్మజ్ఞానం కలిగిందని చెప్తారు బుద్ధుడు టైంలో. కానీ ఆశ్చర్యం అంటే నీ ఒక్కటేనండి, ఆయన కోడ ఉండి ఆయనకు మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇచ్చి, అన్నం కావాలంటే అన్నం తెచ్చి, ఆయనకు అవసరాలు భౌతిక శరీరానికి ఏమైతే అవసరాలు అవసరాలు తీసుకుంటున్న ఆనందం ఉంటుంది ఆత్మజ్ఞానం కలగడానికి. అది చదువుతాడు బుద్ధుడికి. కానీ ఇక్కడ కారణం ఏంటంటే బుద్ధుడు మా అన్నగారని బుద్ధి అనుకుపోలేదు. మీరు ఉంటే కష్టం. ఇంకో కారణం ఏంటంటే నేను భౌతికంగా చూస్తే ఆ 150 మంది పొందినటువంటి జ్ఞానుల మహాజ్ఞానం కంటే వీడికే ఎక్కువ సేవ చేశాడు బాహ్యంగా చూస్తే. కానీ బుద్ధుడు నా అన్నగారన్న భౌతిక దృష్టిని నశించలేదు. ఇప్పుడు నా అన్నగారు నా అన్నగారన్న బుద్ధిని కలిగినప్పుడు నేను దేహం ఆ దేహ బుద్ధిని నశించలేదని కదా. అంటే బుద్ధుడు దర్వానంతరం ఆయన తీవ్రంగా సాధన చేసి ఆయన బలహీన భేదాన్ని గుర్తించి ఆయన దాన్ని ఎలిమినేట్ చేసుకున్నాడు, డిమూవ్ చేసుకున్నాడు. అది బుద్ధిమంతుడు కాబట్టి నువ్వు నిజంగా బుద్ధిమంతుడు ఎప్పుడవుతావంటే ఆ శవం నువ్వు కాదని ఆ కర్త నువ్వు నేను కర్త నేను కర్త అనుకుంటున్నా కర్తృత్వ బుద్ధి నశించినప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. ఎవరికైతే కర్తృత్వ బుద్ధి నశించిందో వాడే బుద్ధిమంతుడు. నీ దేహం ద్వారా ఏదైనా మంచి జరగవలసి ఉంటే జరుగుతూ ఉంటుంది. ఆ చేసేది ఈశ్వరుడే, చేసేది ఈశ్వరుడు. నీ దేహాన్ని ఉడికే పని వెతుకుండా ఉపయోగించుకుంటూ ఉంటాడు. నీయేమనుకుంటున్నావు, నేను చేస్తున్నాను, నేను సరే నేను చేస్తున్నాను అనుకుంటున్నాను, అదే కర్తృత్వ బుద్ధి. ఆ బుద్ధి నశిస్తే కానీ నీకు మహా జ్ఞానం కలగదు, జ్ఞానం కలగకపోతే నీకు మోక్షం లేదు. రమణ మహర్షి గారు చెప్తా ఉంటారు ఇది క్యాష్ బేరం అరుగుదారం సాధన. ఇప్పుడే పొందేది కాదు, ఎప్పుడో పొంది ఇప్పుడే పొందొచ్చు, నువ్వు ఇప్పుడే పొందొచ్చు. నువ్వు దేని ఏది ఏది నీకు అడ్డస్టాండర్ నువ్వు చూసుకుని దాన్ని తెలివిస్తే ఇప్పుడు నువ్వు పొందొచ్చు. ఎప్పుడో పొందొచ్చు అనేది ఇప్పుడే పొందొచ్చు, ఎక్కడో పొందొచ్చు అంటే ఎక్కడే పొందొచ్చు. ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది. ఎవరైనా నేను దుఃఖంగా ఉన్నామంటే బాధపడుతున్నామని ఎవరైనా భగవంతుని చేస్తే నేను దుఃఖం నా చేతిలో ఏ చూపించండి నేను కూడా. నేను చాలా దుఃఖపడుతున్నాను అంటే అందువరకు నేను దుఃఖం నా చేతిలో చూపించండి కొంచెం కూడా. ఇప్పుడు దుఃఖం అంటే తలంపే, దుఃఖం అంటే తల అంతకంటే ఏం లేదు. దుఃఖం ఎలా వస్తుంది? తలంపు రూపంలో వస్తుంది. ఆ తలంపు పోతే ఏం లేదు, ఆ తలంపు ఎవరికి వస్తుంది? ప్రతిరోజు మమ్మల్ని తాగుబోతున్నాడు, నేనేమన్నా అనుకోక్కర్లేదు. ఇంత ఎవరా నేను ఎవరు అంటాడు, తాగుబోలు కూడా ఎంత ఉంటారు కొంతమంది. అదే తాగుబోతున్నా నేనేమన్నా నేనేమన్నా అలా అనుకోక్కర్లేదు. ఎప్పుడు తలంపులు వస్తున్నప్పుడు మీకు ఈ తలంపులు ఏ దేనికి వస్తాయని ప్రశ్నించుకోవాలి. కానీ రోజు నేనేమన్నా నేనేమన్నా చాలా తాగుబోలేదు, నేను అలా అనుకోక్కర్లేదు. మీరు గుర్తించుకోవాల్సింది, విచారణ చేయండి, విచారణ చేయండి. ఒక నామాన్ని జపించండి, ధ్యానం చేయండి, ప్రీతిగా చేయాలి, ప్రేమగా చేయాలి, ఇష్టంగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. మనకి అక్కర్లేని తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ తలంపు ఎహానికి పనికిరాదు, పరానికి పనికిరాదు. జపం చేయటం వల్ల ఏంటంటే అటువంటి తలంపులన్నీ ఆగిపోతాయి. మనస్సు అంటే ఈ ట్రెడిషన్లో ఉపనిషత్తులో వేదాల్లో మీరు పురాణాలలో శాస్త్రాల్లో మనస్సు అంటే ఎలా చెప్తారంటే అనేక సంస్కారాల యొక్క సమూహం, అనేక తలంపుల యొక్క సమూహం, అనేక కోరికల యొక్క సమూహం మైండ్ అని. మైండ్ ఈజ్ బండిల్ ఆఫ్ థాట్స్ అని. మీకు అనేక తలంపులు వస్తాయి. అన్ని తలంపులు ఒక చోట తోడు పెడితే దాన్ని మైండ్ అని పెడుతున్నారు. మైండ్ అంటున్నారు కదా, కొన్ని గడ్డి పెరకలన్నింటినీ కలిపి తాడకం చేస్తే దాన్ని గడ్డుతాడు అంటున్నారు. అలాగే నీకున్న కోరికలు నీకున్న తలంపులన్నీ ఒక చోట్లను పెడితే దాన్ని మైండ్ అని పెడుతున్నారు. కానీ మగవాడు ఏం చెప్పారంటే, మైండ్ అంటే ఇది కాదు అయ్యా, ఆ మొదటి తలంపులే మైండ్, ఆ మొదటి తలంపు రేషిస్తే మైండ్ లేదు. అన్ని తలంపులు అన్ని తలంపులు ఏ తలంపు ఏ మూల తలంపుకి వస్తున్నాయో మూల తలంపే మైండ్, ఆ మూల తలంపు రేషిస్తే మైండ్కి అస్తిత్వం లేదు. మామూలుగా ట్రెడిషనల్గా ఇది చెప్పారు, మైండ్ ఇది బండిల్ ఆఫ్ థాట్స్, మైండ్ ఇది బండిల్ ఆఫ్ డిజైర్స్ అని చెప్తా ఉంటారు. భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు తలంపులు చాలా ఉండొచ్చు కానీ ఆ మొదటి తలంపే ముఖ్యం. ఆ నేను దారిద్ర్యం జాగ్రత్త అవస్థలో వస్తున్నప్పుడు నేననే తలంపు వస్తుంది కదా, అది కూడా తలంపే, అది కూడా నిజం కాదు. నువ్వు ఏదైతే నేను మీరు అంటున్నావో అది కూడా ఒక తలంపే, అదే నిజమైతే దారిద్ర్యం దాంట్లో నుంచి నువ్వు సెపరేట్ అవ్వవు. ఆ లాజిక్ చూడండి, అనేక తలంపులు ఉన్నాయి. చావు కూడా నిజం కాదు, శరీరం చనిపోతుంది అది కూడా నిజం కాదు. ఇంకేది నిజం కాదు, నేను చనిపోతున్నాను మూల తలంపు అనుకోండి, నేను చనిపోతున్నాను తలంపు మూల తలంపు వస్తుంది. మనం ఒక తలంపు, చుట్టుకో ఒక తలంపు, లోపం ఒక తలంపు, మీ శరీరం కూడా ఒక తలంపే, మీ శరీరం కూడా ఒక తలంపే. శరీరం మరణించిన తర్వాత ఉండదని అనుకుంటే ఉత్తురు కూడా లేదు. ఈ తలంపు వచ్చినప్పుడే శరీరానికి సంబంధించిన స్పృహం ఉంటుంది. ఆ తలంపు సంబంధించి గాఢనిద్రనేది తలంపులు లేవు, శరీరానికి సంబంధించిన స్పృహ కూడా లేదు. ఈ శరీరం మీద చాచుపాలు తాకినానికి ఏం తెలియదు గాఢనిద్రలు, ఇది చూసి భయం లేదు. గాఢనిద్రలో నీ శరీరం మీద తలం తాకినట్టు నీకేం భయం లేదు. ఏంటంటే నీ శరీరం నాది, శరీరం నేను తలంపు అడిగిపోయింది, అక్కడ లేదు నీకు భయం కలగదు. భయం ఎవరికి, మనసుకే కదా. ఆ మనసుకు అణిపోయింది, అది గాఢ నిద్రలో పౌరు తాకండి నీకు ఏం భయం కాదు. అంటే గాఢ నిద్రలోంచి ముందు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేనునే తలంపే మనస్సు, ఆ నేనునే తలంపు మొదటి తలంపు ఒకటే మనస్సు. ఆ మొదటి తలంపు పోతే మిగతా తలంపు రాసింది మనస్సు. చనిపోతున్నా అనుకునే తలంపు, ఆ తలంపు ఆ తలంపు మొదటి తలంపుకి వస్తుంది. ఆ మొదటి తలంపు అని చెబుతున్నాను చనిపోతున్నాను తలంపు కూడా ఎదుగుతూ అయిపోతుంది. అప్పుడు అమృత స్థితిని పొందుతాడు. అదే కేవలం జీవితం మనం చెప్తాడు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ ఊహలు లేవు, అక్కడ నేను ఎక్కడ భయాలు లేవు, ఎక్కడ ఇష్టాలు అయిష్టాలు లేవు, అక్కడికి నేను మేల్కొని పోతాండ్రి అని. అదే భగవాన్ అలా ప్రార్థించిన వాళ్ళు నన్ను కృషి జన్మలోనే నువ్వు మోక్షం అని అడగటం లేదు. వంద జన్మలు నువ్వు వంద జన్మలు వస్తే రాని, ఒక ఎటువంటి శవాలు వంద వస్తే రాని, కానీ ఎప్పుడు వచ్చిన వంద జన్మలు కూడా నీ చేతితో నన్ను నా విజ్ఞానాన్ని ప్రసరించు అని ప్రార్థించిన వాళ్ళతో ఉన్నారు. నేను తొందర పెట్టలేదు, నేను తొందర పెట్టలేదు. తొందర పెట్టే శరణాగతి అవుతుంది. నువ్వు ఇలాగ చెయ్యని గురువు నడిచే శరణాగతి అవుతుంది. అది శరణాగతి కానే కాదు, వంద జన్మలు కావచ్చు, ఏ జన్మలు కానీ ఎప్పుడు నీ చేతుడ ఇచ్చి ఏమిటప్పుడు కదా అప్పుడే నీ కానీ జ్ఞానం. నేను డిమాండ్ చేయటం లేదు. సర్దార్ పటేల్ చెప్తూ ఉండడు ఒక మాట, పనులు అడిగి మనం ప్రతిదీ ఇవ్వకూడదు. వాళ్ళకి ఏది మంచి చేస్తున్నాయో, ఏమి క్షేమం చేస్తున్నా, ఏమి క్షేమం కలుగుతుంది అది ఇవ్వాలి మనం. ప్రతిదీ పనులు అడిగింది ప్రతిదీస్తే వాళ్ళు పాడైపోవచ్చు. వాళ్ళు అడిగింది కొంతమంది పాపులారిటీ పేరు వాళ్ళు ఏదో ఇంత ఇస్తారు. మనకు కావాల్సిన పాపులారిటీ కాదు, ప్రజల క్షేమం ఉన్నాడు పటేల్. అంటే బాహ్యంగానే దేవతలు ఈ దేవుళ్ళు, తర్వాత మీరు ఎవరు ప్రార్థిస్తే ఇచ్చే వరాలు ఇచ్చే దేవుళ్ళు, ఇవన్నీ కూడా పుండేది పొందేది కాదు, కార్మార్థిక సత్యం అంటే కాదు, వ్యవహారిక సత్యమే. ఈ అహంభావం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, నీ వృత్తిభావం ఎంత నిజమో, ఆ మూలతలం ఎంత నిజమో, అంతే నిజం కానీ పారమార్థిక సత్యం కాదు. చిన్న ఒక వాక్యం మనం అర్థం చేసుకుంటే మనం మా యొక్క సార్ తపాను పెట్టేది ఎందుకు పెరిగిపోతుంది. మనకి ఎవరైనా ఇబ్బంది ఎలా తెచ్చి ఇచ్చారు అనుకోండి, కదా ఆ చేతులకు ఎవరైనా ఇబ్బంది తెచ్చి ఇచ్చారు అనుకోండి, చాలా గొప్ప అనుకుంటాం. ఇలా అంటారు, ఇలానే విభూతి మనం తీర్చిస్తారనుకోండి, అది మనకి ఎలాగా చాలా గొప్ప అనుకుంటాం కదా విభూతి తీర్చి ఇచ్చారు మనని. దీని ఎవరో భగవంతుడి ఎవరో వచ్చి ఇలా అన్నారండి, ఎలాంటి విభూతి వచ్చేసిందండి నాకు ఇచ్చేసారు, నా విభూతి అంటే భగవాన్ అన్నారు. ఆ విభూతి నీకు ఇచ్చింది దొంగనేనా నిజమైన నేనని అడిగారు. విభూతి నీకు ఇచ్చారు, నేను ఇచ్చినది నిజమే. ఆ విభూతి ఇలాగని అలాగని తెచ్చి నీకు ఇచ్చింది దొంగనేనా నిజమైన నేనా. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే ఒకసారి సడన్గా మారిపోతుంది మనకి. అంటే ఈ ఆకర్షణ, ఈ బాహ్య విషయాలు మీద ఆకర్షణ పోతాయి, మనకు అట్రాక్షన్స్ పోతాయి. నిజానికి ఈ మీద ఎవరైతే ఇచ్చాడు, ఎలా అన్నాడు, ఎలా అంటే మీరు ఇచ్చేసాడు, అవి ఇచ్చింది దొంగలేనా నిజాలేనా సత్యమేనా. నేను జ్ఞానాన్ని ఉపదేశం నేను ఎందుకు ఇచ్చినట్టు మీకు ఏమైనా ఉపయోగపడుతుంది, జ్ఞానానికి ఏమైనా ఉపయోగపడుతుంది, అలాగే మీరు భక్తుడికి నేను ఆకర్షించుకోవడానికి ఇచ్చాడా, ఎందుకు ఇచ్చినట్టు మీరు ఇటువంటి మాట్లాడుతుంది. ఒక వాక్యాన్ని మనం మనం చేసామనుకోండి, ఈ విభూతి మీద ఆకర్షణ పోతుంది మనకి. శిరస్సుకి సంపర్కం వల్ల, దేహం యొక్క సంపర్కం వల్ల, సెన్సెస్ యొక్క సంపర్కం వల్ల నీకు వచ్చే సంతోషం, నీకు వచ్చేది నీ ఉపాధి ఇవన్నీ ప్రజలిస్తే పరిణామంలో తప్పనిసరిగా దుఃఖం కింద మారిపోతుంది. పరిణామంలో అది దుఃఖం కింద మారిపోతుంది. ఇతర వస్తువుల మీద ఆధారపడింది కానీ, ఇతర మనుషుల మీద ఆధారపడింది కానీ, ఇతర పదార్థం మీద లక్ష్యం మీద దేని మీద ఆధారపడింది సరే, దాన్ని బట్టి మీకు ప్రేరణ వస్తుంటే అది ఎలాపోతుంది, అది మీకు ఎప్పుడు చూడాలి, ఆ ప్రేరణ ఇంతకుడు దుఃఖంగా మారిపోతుంది. మీ సుఖం మీ సుఖమంతా మీ సంతృప్తిని సంతోషిస్తున్నారని ఆ రోజులు బాగా ఉన్నాయని మీరు అంటున్నారు కదా, ఎప్పటికైనా ఆ రోజులు ఇంతకుడు ఆ సంతోషం ఇంతకుడు మీకు దుఃఖంగా మారిపోయిన రోజు వస్తుంది. అలాగే నీకు ఆత్మజ్ఞానం కలిగితే, ఆత్మానుభవం కలిగితే, ఊళ్ళ వస్తువు ఉన్నట్లుగా నీకు వ్యక్తమైతే, ఈ కాలం ఇంతకు ముందు మీకు బండికి దుఃఖం ఉంటే ఆ బండికి దుఃఖం బండికి సుఖంగా మారిపోతుంది. ఇలా బండికి దుఃఖం ఉందనుకోండి, ఇదిగో నీకు ఆత్మానుభవం కలిగింది అనుకోండి, ఈ బండికి దుఃఖం బండికి సుఖం కింద హ్యాపీనెస్ కింద మారిపోతుంది. మనం అందరం చేసే చమత్కారం ఏంటంటే, ఈ ఆశ్రమాలు అన్ని బాగా నేర్చుకుని, నేర్చుకోవడం మంచిగా ఆరోగ్యం వస్తుంది, అన్ని బాగా నేర్చుకుని మనం జీవం ఎక్కడ దోషం చేద్దామనుకుంటున్నామంటే, మనోనాశం అవ్వకూడదు, దైవ సాక్షాత్కారం అవ్వాలి, అహంభావం కాకూడదు, జీవం తెలియాలని చమత్కారం అంతా ఇక్కడ ఉంది. అహంభావం కాకూడదు, దేవుడు తెలియాలని, మనోనాశం అవ్వకూడదు, దేవుడు తెలుసుకోవాలి. మనోనాశం అవ్వకపోతే మీకు దేవుడు తెలుస్తుంది, మా అబ్బాయి పట్టణం ఉండాలని నిలిపోవాలి, కంచంలో అన్నం తగలకూడదు, కంచంలో అన్నం మట్టి కదలకూడదు, మా అబ్బాయి పక్క మట్టికి నిండిపోయి కొత్త లాజిక్. మీరు మనస్సు పోకూడదు, దేవుడు కనపడాలి. అసలు మా అందరూ అనుకునేది ఏంటంటే, మనస్సు పోకూడదు, దేవుడు కనిపించాలి. మనోనాశం అయితే దేవుడు కనిపించాలి, మీరు దేవుడు అడగడంలోకి రాదు. ఒకవేళ మనోనాశం అవ్వకుండా నీకు దేవుడు కనిపించాడు అనుకో, కనిపిస్తే కనిపించవచ్చు. ఒకవేళ మనోనాశం అవ్వకుండా నీకు దేవుడు కనిపిస్తే దేవుడు నిజమైన దేవుడు మీ మనస్సు అంటే, మేము మీ మనస్సు కనిపించిన దేవుడు కూడా అంచనీయం కాదు, అది వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు, అది నగ్న సత్యం కాదు, ఏక ట్రూత్ కానే కాదు. ఏకమక్షరం ఇది నిరంతరం భాషతో స్వయం ముఖ్యతే కథం అంటే, అది ఉండటం వల్లనే, అది ఉండటం వల్ల తెలియబడుతుంది, దాని బాధ్యత ఉండాలి, దానికి ఎక్స్ట్రీమ్గా సహాయం అక్కర్లేదు, అది ఉండటం వల్ల తెలియబడటం కోసం, అది ఉండటం వల్ల అది అయితే హ్యాపీనెస్ అది దాన్ని అదే ఎంజాయ్ చేస్తుంటుంది, దానికి మళ్ళీ అక్కడ దోషం అక్కర్లేదు. ఆ నిజాన్ని పోతే మాకు ఎంజాయ్మెంట్ ఏం చేస్తున్నారు కొంతమంది, ఆ నిజాన్ని ఎక్కడ పెట్టుకోవాలి కదా, అది ఎంజాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు, అది ఆ నిజాన్ని పోగొట్టుకోవడానికి భయపడుతున్నారు. ఆ నిజాన్ని పోతే ఉన్న వస్తువు ఉన్నది దాన్ని దాని అదే ఎంజాయ్ చేస్తుంది. ఇది హ్యాపీనెస్ ఏం కాదు, పర్మనెంట్ గా ఉంటుంది హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, ముగింపు లేని ఆనందం. నేను ఆ చోట ఈ మధ్యన సుప్రీం బ్లిస్ అని రాశాను, దానికి సవరణ ఏం చేశారంటే, సుప్రీం బ్లిస్ అంటాం కంటే ఎండలెస్ బ్లిస్ ఉంటుంది అండి, ఎండలెస్ బ్లిస్ అంటే మంచిదన్నారు. అంటే ముగింపులో దానికి నీ శరీరం పోయినా నీ ఆనందానికి నీ శాంతి కింద ముగింపు ఉండదు, దానికి ఒక ప్రతిమైన ఇంకా నువ్వు రోడ్డంతా ప్రయాణం చేస్తున్నాడు, అక్కడ ఎక్కడో ముగింపు ఉంటుంది ఆ రోడ్డుకి ఎక్కడో, కానీ ఆత్మానందానికి ముగింపు అంటే ఉండదు ఇంకా అసలు. ఎండ్లెస్ సుప్రీం బ్లిస్ ఉండడం కంటే ఎండ్లెస్ బ్లిస్, ముగింపు లేదు దానికి ఇంకా అసలు, ఆ ముగింపు లేకుండా నువ్వు ప్రవహిస్తూ ఉంటుంది. భగవాన్ ఏం చూడంటే, నువ్వు హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం నువ్వు తెలియాలి, నువ్వు అనుకుంటున్నావు అనుకో, అక్కడ అనుకుంటే ఆ ముముక్షతో నీకు ఉందనుకో, అది అనుకుంటే మటుకు నీ మనసు నువ్వు కలుషితం లేకుండా చూసుకో. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కలుషితం చేసుకుంటూ ఉంటారు. బయట రోడ్లు పక్కన ఉన్న మురుకు గుంట్ల కంటే మన మనసులో మురుగు గుంట చాలా ప్రమాదం, రోడ్లు పక్కన ఉన్న మురుగు గుంట్ల కంటే మన మనసులో కూడా చాలా మురుగు గుంట్లు ఉంటాయి, ఆ గుంట్ల కంటే ఈ గుంట్ల ప్రమాదం. నీ ఉదయం రాకడం మీద నీకు తెలియబడాలంటే నీ మనసును మటుకు నువ్వు కలుషితం చేసుకోవద్దు, తన అపవిత్రం చేసుకోవద్దు, నీ మనసును మటుకు నువ్వు కలుషితం చేసుకోవద్దు. కలుషితం నువ్వు చేసుకోకుండా నీ శరీరం సేవలు ఇలాగ జీవించు. అసలు ఇంకోటండి, మనకే కనుక జ్ఞానం ఉంటే ఎవరి మీద మనం సుఖం కోసం ఆధారపడక్కర్లేదు. మనకి జ్ఞానం ఉందనుకోండి, ఎవరి మీద మన హ్యాపీనెస్ కోసం, మన ప్రేరణ కోసం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఎవరికైతే జ్ఞానం ఉందో వాడు సుఖి, వాడు ఎవడో సుఖి, బాధ్య వస్తువులు చదివేవాడి అది వాడికి అజ్ఞానం తీసుకురాలి, వాడి జ్ఞానమే వాడి సంపద, వాడి జ్ఞానమే వాడి సంపద. బాహ్య పరిస్థితులు కానీ వాడి ప్రారంభంలో కానీ చెడుదైనప్పుడు వాడు గొప్పగా అంటే దైవదీతం అనుకుంటాడంటే, దొరికి డిగ్నిటీ, దొరికి దృష్టిని, ద షేప్స్ ఆఫ్ లీవ్స్ ఎన్ని, ఒకవేళ ఏదో సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఇదంతా మనస్సే కదా, లోకం అంతా మనస్సే కదా, శరీరం కూడా మనస్సే కదా, ఇష్టం అయిష్టం మనస్సే కదా, రాగం ద్వేషం మనస్సే కదా, వీరమ్మని ఇది మన తమ్ముడని ఇదంతా మనస్సే కదా, మీ అమ్మని ఇది తోడుకోవాలని ఇదంతా మనస్సే కదా, అంతా మనస్సే కదా. ఇష్టం మనస్సు, అయిష్టం మనస్సు, కోరిక మనస్సు అంతా మనస్సే కదా, సంతోషం మనస్సు, దుఃఖం మనస్సు అన్నీ మనస్సుకే, అన్ని మనస్సుకే కదా. ఈ దశలన్నీ మనస్సుకే వస్తున్నాయి, ఈ గొడవలన్నీ మనస్సుగా వస్తున్నాయంటే అది బలమన్నారంటే ఎవరి మనస్సుకన్నా ఇవన్నీ మనస్సుకే కదా. దుఃఖం వచ్చినా మనస్సే, సంతోషం వచ్చినా బాగా పుండిపోయినా మనస్సే, కుండిపోయినా మనస్సే, ఇవన్నీ మనస్సుకే కదా. ఇవన్నీ మనస్సుకే కదంటే భగవాన్ అంటే ఆ మనస్సు ఎవరని అని అడిగారు. ఎవరి మనస్సుకు వస్తున్నాయి గొడవలు అన్నీ అన్నారు. అప్పుడు నా మనస్సుకి అన్నారు కృష్ణుడు. వాడు ఏమన్నాడు, నా మనస్సు అంటున్నావు కదా, ఆ నేను తెలుసుకుంటే ఈ మనస్సు ఉండదు. ఇంకా మీరు ఏమంటున్నారంటే ఈ నేనేమున్నాను ఈ తిరకాసు గొడవలకంటే, ఈ భక్తుడు ఏమంటున్నాడంటే ఈ తిరకాసు గొడవలకంటే అంటే దైవాన్ని నమ్ముకుని పరమేశ్వరుడు అని వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏ పని అయితే చేయమన్నాడు, ఆ పని చేసుకున్నాడు, వద్దని పని మానేస్తే అలాగైతే సుఖంగా ఉండొచ్చేయండి, తిరకాసు గొడవలకంటే దయకి అనిహించి మంచి చేయమంటున్నాడు అన్నాడు. మీరు ఏమంటున్నారంటే అనిహించి మంచి చేయమండి, ఈ తిరకాసు గొడవలకంటే అంటే ఒకవేళ ఈ నేనవడమే విచారణ నేను చేయలేకపోవచ్చు, విచారణ మార్పు నాకు జుట్టు కావచ్చు, అంటే విచారణ మార్పు నా మెంటల్ మేకప్కి అనుకూలంగా లేకపోవచ్చు, అంటే ఒక మార్గం చేత ఒక ఆకర్షించబడతాడు. ఉదాహరణకి మనం పూర్వజన్మలో ఏ మార్గంలో ప్రయాణం చేశామో ఆ మార్గంతో ఈ జన్మలో మనకు ఇష్టంగా ఉంటుంది. పూర్వజన్మలో మనం ఏ మార్గంలో ప్రయాణం చేసే మార్గంలో ఇష్టంగా ఉంటుంది. నేను కూడా అన్ని మార్గాలు చెప్తూ ఉంటాను, కానీ లోపల నా జ్ఞాన మార్గంలో ఇష్టం లేదని చెప్పడం అయితే ఆ ముద్దు అది తిరుగుతానంటుంది. మమ్మల్ని ఏదో మార్గం ఏదో చెప్పొచ్చు, కానీ ఆ జ్ఞాన మార్గం దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ముందుకు ముందుతాం ఉంటుంది. ఆ తక్కువలో చూడండి, తక్కువ ఎక్కడ పడి ఉంటే అక్కడ కొంచెం ముందుకుంది కదా. అలా జ్ఞాన మార్గంలో భక్తి మార్గం గురించి చెప్పినా, కర్మ మార్గం గురించి చెప్పినా, ఆ జ్ఞాన మార్గం దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం ముందుకు ముందుతాం ఉంటుంది. అంటే వాళ్ళ పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశారో ఆ మార్గం పట్ల ఈ జన్మలో కూడా మనకి ఆకర్షణ కలుగుతుంది. ఏ మార్గమైనా ఉంటే ఏ మార్గమైనా విద్యార్థుల నుంచి బయటపడతాం, ఏ మార్గమైనా ఒకటే. అసలు మన రోగం తగ్గాలి కానీ హోమియోపతి అయినా అల్లోపతి అయినా ఆయుర్వేదం అన్నా ఇంకోటి అయినా న్యాచురోపతి ఇంకోటి ఎన్నైనా ఏ మార్గం ఏ రోగం ఏ మందు అయినా ఉంటే రోగం తగ్గాలి. ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ విద్యాదేవి నుంచి ఈ ఫారెస్ట్ నుంచి విడుదల పొందుతుంది గమ్యం. అసలు మన గమ్యం ఏం తెలియకుండా ప్రయాణం ఏంటి? నరసాపురం స్టేషన్కి వెళ్ళాం, వెళ్ళి మా ఊరికి టెక్కెట్టాలంటే నేను ఎక్కడికి వెళ్తాను, అక్కడికి టెక్కెట్టాలంటే ఆ స్టేషన్ మేస్తానికి నువ్వు తెచ్చెక్కిందా అనుకుంటాడు. అందుకని ఇప్పుడు నరసాపురం స్టేషన్కి వెళ్ళి టెక్కెట్ ఇవ్వాలంటే ఆడ వెళ్ళి టెక్కెట్ ఎక్కడికైనా నరసాపురం స్టేషన్కి వెళ్ళి మనం పలానా చోట టెక్కెట్ ఉంటాయి టెక్కెట్ ఇస్తాడు, కానీ టెక్కెట్ ఎవ్వాలంటే టెక్కెట్ ఎక్కడికే వాలి. కాబట్టి నువ్వు జపం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, విచారణ చేస్తున్నావు, దేని పొందడం కోసం నువ్వు చేస్తున్నావు నీకే తెలియదు. సాధన చేస్తున్నారు, సాధన చేస్తున్నా దేనికోసం సాధన? ఏం వెళ్ళాలో తెలియకుండా మీకు జన్మి లేదు, అది ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ మీకు ఉండాలి కదా. జపం చేస్తున్నా నైట్ జపం చేసి దేని పొంది కావాలి? పరమేశ్వరుడు మనోభావం కోసం విధి నిషేధం చెప్పాడు వేదంలో. విధి నిషేధం, చేయదగిన పని చేయకూడని పని, చేయదగిన పని చేయకూడని పని, అంటే మనం చేయకూడని పనులు మానేసి చేయదగిన పనులు భగవంతుడు ఏదైతే విజయని చెప్పాడో ఏదైతే జూటని చెప్పాడో చేయగా 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 మీకు ముముక్షత్వం వస్తుంది. అయితే ముముక్షత్వం ఆ మోక్షాన్ని మేము పొందాలనే చూపించి కూడా ముముక్షత్వం కూడా మీకు రాదు. ఈశ్వరుని వాడు ఒక ఉన్నాడు, అదే సదీవని విశ్వాసంగా మీరు బాగుపడతారు. ఆ విశ్వాసం లేకుండా మీరు ఎవరికి సరైన ఎవరికి చేస్తారు? భగవంతుని వాడు ఒక ఉన్నాడు, కంట్రోల్ అయిన వాడు ఒక ఉన్నాడు, ఈ లోకానికి ఇదిపోయిన ఒకడు ఉన్నాడు, మన ఇద్దరు దాని ఇద్దరిలో మనకేం తెలియకపోయాం, మన ఇద్దరిని చూసేవాడు ఒకడు ఉన్నాడు, మన ఇద్దరు పోతున్నా వాడు మెలకుగా ఉన్నాడు అని వాడి పట్ల మీకు సజీవమైన విశ్వాసం ఉంటే మీరు సరైన ఎవరికి సాధ్యం. అంటే రమణ మహర్షి గారు పైకి జ్ఞానిగా కనిపిస్తారు, రామకృష్ణ పరమహంస పైకి భక్తుడిగా కనిపిస్తాడు. రమణ మహర్షి పైకి జ్ఞానిగా కనిపిస్తాడు, లోపల ఉన్న భక్తి. అలాగే రామకృష్ణుడు కూడా పైకి భక్తుడిగా కనిపిస్తాడు, లోపల ఉన్నది జ్ఞానమే. అంటే జ్ఞానం జ్ఞానం భక్తి కూడా జ్ఞానం యొక్క మాట. అంటే జ్ఞానానికి భక్తి లేకుండా జ్ఞానం రాదు, భక్తి లేకుండా జ్ఞానం రాదు, భక్తి అవసరమే. అంటే నువ్వు శరణాగతి మార్గాన్ని పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి నువ్వు శరణాగతి మార్గం నచ్చితే ఆ మార్గాన్నే ప్రయాణం చేయవచ్చు. భగవాన్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇండి మార్గంలో ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఇండి ఏ మార్గాన్ని అయితే ప్రయాణం చేస్తున్నారో ఆ మార్గంలో మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు, కానీ ఆ మార్గాన్ని విడిచిపెట్టడం ఎప్పుడని చెప్పలేదు. ఇంకా నువ్వు బాగుపడటం ముఖ్యం, ఏ మార్గమైనా సరే ప్రయాణం చేయి. ఇంకా నీకు సుఖంగా ఉండాలి, నీకు తేలికగా ఉండాలి. ఏ మార్గం అయితే నీకు తేలికగా ఉందో, ఏ మార్గం అయితే నీకు సుఖంగా ఉందో ఆ మార్గం ഇല്ലാതെ പ്രയാണം ചെയ്യിക്കാൻ വേണ്ടി വിചാരണ ചെയ്യാനും വിചാരണമാണെന്ന് ബ്രാഹ്മണ മണ്ഡലം ചമപ്പുണ്ടായി. ജ്യോതിഷ്ഠനെ ചെയ്തു ചെയ്തു താൻ ചെയ്തു മുക്ഷു അത് ഞാൻ തിരിക്കുന്ന ചെയ്തു അതേ പുറത്തില്ല ഗതിക്ക് ചെടിക ഗുരു ചെടിക ശിവശരികൾ ചെയ്യിച്ചേ ചെയ്തു. മാത്രമാത്രം ഇത്രയും കെട്ടുമ്പോൾ നീ പ്രാരംഭത്തിന് ചിപ്പിക്കും മനസ്സിൽ ഇത്രയും കിടത്താണ് മനസ്സിൽ ജനങ്ങളെ ഇത്രയും കിടത്താണ് മനസ്സ് മുമ്പേ ആഘോഷിച്ച് പറഞ്ഞിട്ടുണ്ട് മനം മേലവാരത്തിൽ കണ്ട് ഉപ്പ് വടത്തം മിഞ്ചാനെയാണ്. മേലവാരത്തിൽ കണ്ട് ഉപ്പ് വടത്തം മിഞ്ചാനെ നിൽക്കു വന്നാൽ വാടകം തഗ്ഗം ചേച്ചു ചെറുപ്പത്തിനാണ് കിടക്കും. ആ മിഞ്ചാമ ഞാൻ ചേർക്കലാണ് ദൂരം ചെല്ലപ്പെടുന്നത് దాని మీద దాని వాడకం తగ్గించాలి దాని వాడకం తగ్గిస్తే దాన్ని ఉపయోగించడం తగ్గిస్తే అది నిన్నగా దాచబడిపోతుంది. దాన్ని ఎక్కువ దాన్ని వాడడం దాన్ని మర్చిపోవాలి మనం దాన్ని నోటీస్ చేయకూడదు దాన్ని దాన్ని ఉపయోగం లేకుండా దాన్ని ఉపయోగించకూడదు. నేను మీతో మాట్లాడుకోవడం ముందు దాని ఇంటర్ఫీరియన్స్ లేకుండా చూసుకోవాలి. నేను మీతో మాట్లాడుకోవడం ముందు దాని ఇంటర్ఫీరియన్స్ లేకుండా మీతో నేను మాట్లాడుకోవాలి. మాట్లాడితే నిజం ఉపయోగపడి మాటలు వస్తాయి లేకపోతే ఇంకా కలుషితమే. ఆ నేను ఇంటర్మీడియట్ ఎలా ఉంటుందంటే మనం ఎవరినైనా భోజనాన్ని పిలిచి దానికి తిండి వంటలు ఉండి అన్నీ ఉండి తర్వాత కూరలో తన కూర ఉండి అన్నీ విస్తరణ అన్నీ ఉద్దించిన తర్వాత విస్తరచారు ఉండి ఇస్తే ఎలా ఉంటుందో నేను కూడా కూడా అన్నీ ఉద్దించాలంటే విస్తరచారు ఉండి ఇష్టం ఈ చివరికి విస్తరణ ఏమవుతుంది అది తినడానికి బలి కష్టాయి నువ్వు ఏమి చేసి గొడవలు కూడా అలా ఉంటాయి. దాని ఇంటర్ఫీరియన్స్ సాధ్యమైనంతవరకు మన డేటింగ్ లైఫ్లో మన వ్యవహారాలు దాన్ని కలర్ చేసుకోకుండా చూసుకోవాలి. కొంతమంది బతకడానికి విద్యారేణి కోసం బతుకుతూ ఉంటారు, పూజ చేయొచ్చు జపం చేయొచ్చు దానికోసమే బతుకుతూ ఉంటారు. దానికోసం బతుకుతుంటే అదే లాభం వస్తుంది, దాన్ని తీసుకో పక్కన పెట్టాలి. ఒక పెరుగువాళ్ళు ఇంటి కావాలించి ఇప్పుడు ఉన్నాడు నేను ఉన్నాను అనుకున్నాను, ఇప్పుడు తెలిసి నువ్వే అన్నాడు, ఎప్పుడు తెలిసి నువ్వే అన్నాడు, నిన్ను తెలుసుకున్నాడో తెలిసింది అన్నాడు. ఇంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు తెలిసింది. ఇప్పుడంటే ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాడో తెలిసింది, ఏమని తెలిసింది? నిన్న నువ్వు ఏం నేను లేనాడు నువ్వు దయచే అర్థవసంగా పడిపోయింది. ఎంత బాగుందో నమ్మాలవారు నమ్మాలవారు చెప్పాడు ఈ వాచారు వైష్ణవుడు మింగలేకపోతున్నాడు నిన్ను పాపం నమ్మాలవారు చెప్పాడంటే రమ్మ మహర్షి వారు చెప్పాడంటే నిండుతాడు వాడు ఎలా మాయవాది అనుకుంటారు వాడికి వాడు ఎలాగో పాడైపోయాడు కదా వైష్ణవుడు లెక్క అని చెప్పి ఈ అమ్మాయి వారు చెప్పడానికి వాక్యనాలు ఉండలేకపోతున్నాయి జయచంద్రుడి అద్వైతంలో గురిచాడు అన్నాడు వాడు. ఓ తెలియాడు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకున్నాను అయ్యా, ఎప్పటి వరకు అనుకున్నాను ఎప్పటి వరకు అనుకున్నాను ఎప్పటి వరకు అనుకున్నాను ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పుడు నిన్ను తెలుసుకున్నాక తెలిసిన నాకు ఏమని ఇప్పటి వరకు నువ్వు ఉన్నావు నేను అనుకున్నాను నేను ఉన్నాను అనుకుంటున్నాను, నిన్ను తెలుసుకున్నాక అనుకున్నాను నువ్వే ఉన్నావు నేను లేని సంగతి నిన్ను తెలుసుకున్నాక నాకు తెలిసింది అన్నాడు. అంటే దయచేయుడు ఎక్కడ పడింది? అజయచేయుడు పడి నీ చేతిలో పనులు శుభ్రంగా చేసుకో, ఆసక్తి ఏం పెట్టుకోవద్దు. అంటే ఈ అడిగేవాడు ఆసక్తి లేకుండా పని ఎలా జరుగుతుందండి? ఆసక్తి లేకుండా పని చేయమని చెప్పడం తేలిక, పని చేయడం కష్టం కదా. ఆసక్తి లేకుండా పని ఎలా చేయగలం? మా ఇంట్లో సభ్యులు ఉన్నారు కదా, కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మరి వాళ్ళ పట్ల జరిపించవలసినటువంటి నా డ్యూటీస్ ఉన్నాయి కదా, ధర్మాలు ఉన్నాయి కదా, అందుకు వాళ్ళ మీద నాకు ఎంతో కొంత ప్రేమ ఉండాలి కదా. వాళ్ళ మీద ప్రేమ లేకుండా వాళ్ళ గురించి నేను ఎలా పని చేయగలను? వాళ్ళ మీద ఆసక్తి లేకుండా వాళ్ళ గురించి నేను ఎలా పని చేయగలను అడిగేవాడు అడుగుతున్నాడు భగవాన్. అంటే భగవాన్ ఏమన్నారంటే నీకు ఏంటి, నీ డ్యూటీ ఏంటి, నీ ఉద్యోగం నీ చివరికి ఉద్యోగంలోకి వచ్చింది. వాడే ఉద్యోగం కాలేజీలో లెక్చర్గా పనిచేస్తున్నాయి కదా, లెక్చర్గా నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు? కాలేజీ అంటే జీతం కోసం పనిచేస్తున్నాను అన్నాడు. నువ్వు కాలేజీలో పని చేస్తున్నావు, నువ్వు కాలేజీలో శాలరీ కోసం చేస్తున్నావు, అంటే డ్యూటీ చేసి వస్తున్నావు, నువ్వు పెద్ద ఆసక్తి లేదు అక్కడ. ఆసక్తి ఉండి నేను చెప్పటం లేదు, నా డ్యూటీ చేయాలి, జీతం ఇస్తున్నారు నా డ్యూటీ చేయాలి అందుకు నేను చేస్తున్నాను అని అన్నాడు. ఆసక్తి ఏమన్నాడంటే కుటుంబం దగ్గరికి వచ్చేవాడికి ఆసక్తి లేకుండా వాళ్ళు ఎలా ప్రేమించగలని అడుగుతున్నాడు. అంటే కాలేజీ దగ్గరికి వచ్చేది ఏమంటున్నాడంటే నాకు ఆసక్తి ఏం లేదండి, నా డ్యూటీ చేస్తున్నాను, వాళ్ళు జీతం ఇస్తున్నారు, నా డ్యూటీ అయితే నేను చేసుకొస్తున్నాను, ఆసక్తి ఉందని చెప్పలేను, నా డ్యూటీ అయితే నేను చేసుకొస్తున్నాను అంటే భగవాన్ చెప్పాడు నువ్వు అలాగే ఇంట్లో పని చేయి. కాలేజీ మీద నమ్మకారం లేదు, కాలేజీ మీద నీకు నమ్మకం, నీ డ్యూటీ చేసి నువ్వు వచ్చేస్తున్నావు. బాగుపడేవాళ్ళు బాగుపడతారు, చదివిన వాళ్ళు చదువుతారు, చదవని వాళ్ళు చదవరు, కానీ నువ్వు వీటికి పాఠాలు సమానంగానే చెల్లిస్తున్నావు. దాని మీద నీకు ఇంట్రెస్ట్ ఏంటి, జీతం పూర్చుకుంటున్నావు, నువ్వు సమానంగా అలా నువ్వు కాలేజీలో ఎలా వ్యవహరిస్తున్నావు, నీ ఇంటికాడ కూడా నువ్వు అలా ఇంటికి వ్యవహరించకూడదు. కాలేజీలో నువ్వు ఎలా పని చేస్తున్నావో ఇంటికాడే పని చేయి, నీకు అటాచ్మెంట్ రాదు. అటాచ్మెంట్ ఎప్పుడైతే లేదు నీకు బాండేజ్ లేదు సారో లేదు. రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా మన గురువులు అన్నట్టు పొన్నం రెడ్డి గారు చెప్తుంటారు. ఇంకేంటంటే ఆ రైల్వే స్టేషన్ మాస్టర్ కి వాడికి మామూలుగా డబ్బు వస్తూ ఉంటుందండి. ఆ డబ్బు తీసుకొని ఏ రోజు డబ్బు ఆడు బ్యాంక్ లో పెట్టేస్తాడు. ఎక్కువ వస్తే సంతోషం లేదు, తక్కువ వస్తే దుఃఖం లేదు. ఏంటంటే ఆ డబ్బు గవర్నమెంట్కి మనకు కాదని ఆయన తెలుసు. అదే ఇంటికాడైతే అది కదా, లాభం వస్తే సంతోషం వస్తుంది, నష్టం వస్తే దుఃఖం వస్తుంది. అంటే నువ్వు ఏంటంటే రైల్వే స్టేషన్ లో నీ డ్యూటీ ఎలా చేస్తున్నావు, ఇంటికాడ కూడా అలాగే చెయ్యి. అలాగే అలా చేస్తే నీ మనసు కలుషితం అవ్వదు. ఇది ఎందుకీ చెప్తుంది అప్పుడు కలుషితం లేకుండా నువ్వు జీవించగలవు. కలుషితం లేకుండా జీవించగలిగితే నీ హృదయంలో నీ జ్యోతి ఆత్మజ్యోతి నీ స్వరూపం నీకు తానుగా వ్యక్తమవుతుంది. స్టేషన్ లో ఆసక్తి లేదు, ఇంటి దగ్గరకు వచ్చాడు మీకు ఆసక్తి వస్తుంది, అంటే మీ మనసు కలుషితం అవుతుంది. అలాగే ఇంటికాడ పని చేయక్కడ, ఇంటికాడ పని మానేయడం కాదు. రైల్వే స్టేషన్ లో మీ డ్యూటీ ఎలా చేస్తున్నావు, ఇంటికాడ కూడా అలాగే చెయ్యి. కాలేజీలో మీ డ్యూటీ ఎలా చేస్తున్నావు, ఇంటికాడ అలాగే చెయ్యి. అప్పుడు ఆసక్తి లేకుండా చెయ్యి. చేస్తే పని మానక్కర్లేదు, మీ మనసు కలుషితం కాదు. కలుషితం లేకుండా నువ్వు జీవించగలిగితే తనంతన తానుగా వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. నీ మనసును పొల్యూట్ చేసుకోకు. నీ మనసు ఎందుకు పొల్యూట్ అవుతుందంటే ఆసక్తి వల్ల, అటాచ్మెంట్ వల్ల నీ మనసు పొల్యూట్. ఇల్లు నాదనుకుంటాం కానీ ఆ రోడ్డు నాదనే భావన మాకు కలగలేదు. నాయకులైనా అక్కర్లేదు, మనం కూడా అంతే. ఈ దేశం బాగుపడిపోతేనే ఎవరు ఎదురు చూడద్దు, ఇంతలో బాగుపడదు. ఎందుకంటే ఫండమెంటల్ గా అసలు అది లోపల అది ఆ స్వభావంలో ఇంకా బాగా దేశభక్తి దానికి రాలేదు. అంటే నువ్వు నీకు ఎంత చెబుతున్నానంటే ఇంగ్లాండ్ అవి చూసి వచ్చారు కాబట్టి నేను చెబుతున్నాను. వాళ్ళు ఈ ఇల్లు ఏదనుకుంటారు, ఈ రోడ్డు ఉంది అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు కుక్కలు తీసుకెళ్తూ ఉంటారు ఇంగ్లాండ్లో కుక్కలు. ఆ కుక్క మల విసర్జన చేసిన అనుకుంటే ఎక్కడైనా వాళ్ళు చూడ కూడా సంచులు ఉంటాయి. ఆ సంచులు ఉంటే మనం మల విసర్జన చేస్తే ఏం పట్టించుకోము, పైగా మన పిల్లలు తీసుకుని రోడ్డు కూర్చోబెడతాం. ఆ కుక్క మల విసర్జన చేస్తే వాళ్ళు కూడా సంచులు ఉంటాయి. ఆ సంచులో మల మలం ఉంటే ఎత్తేసి పట్టిపోతాడు. మన రోడ్డు పాడవుతాం కూడా. మనం ఇంట్లో చెత్త ఉంటే కట్టుకుని రోడ్డు మీద వేస్తాం. అంటే రోడ్డు మంది కాదండి, ఆ దేశం ఎందుక, ఆ దేశం మనది. ఆ భక్తి ప్రత్యేకమే లేదు. అంటే మన దేశం ఎంత విశాలంగా ఉందో, మన హృదయం కూడా అంత విశాలమైతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఒక ఇండైరెక్ట్ గా మీకు ఎందుకు చెబుతున్నా అంటే అది కూడా ఆత్మజ్ఞానానికి దారి చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే కోరిక లేకుండా పని చేస్తే ఫలితం రాదు అని అనుకుంటాం. కోరిక లేకుండా పని చేసినా ఫలితం వస్తుంది, ఫలితం వస్తుంది. మన మైండ్ పోయింది కదా, రెండు లాభాలు వస్తున్నాయి మీరు చూడండి. మనకి ఉన్న ఫలం కోరిక లేకుండా పనిచేసినా వచ్చే ఫలం మనకు వస్తుంది. కానీ ఫలం వస్తుంది, కోరిక లేకుండా పనిచేసాం కాబట్టి మన అక్కడ మైండ్ పొంగిటి కాదు, ఆ చిత్తశుద్ధి కలుగుతుంది. అక్కడ మీరు రహస్యం చిత్తశుద్ధి. ఎవడు ఏ మార్గంలో ప్రయాణించండి, ఎవరిని ఏ వృత్తి అవ్వండి, ఎవరిని ఏ మతం అవ్వండి, ఏ కులం అవ్వండి, ఆ చిత్తశుద్ధి అనే జ్యోతిలోంచి మోక్షానికి వెళ్ళాలి. కానీ ఆ అందర జ్యోతిని తచ్చేసి మోక్షంలోకి వెళ్ళాలి. మనకి మహర్షి గారికి ఇటువంటి దాన్ని రిపీటెడ్గా ఒక్కోసారి చెప్తున్నాను. ఏం లేదు, మనం రూపానికి నామానికి పరిమితమై ఉన్నాం. ఆయనకు ఒక రూపం ఉంది, ఆయనకు ఒక నామం ఉంది. ఏదో అరుణాచల మహర్షి అని ఏదో అంటున్నాం కదా మనం. ఆయనకు ఒక రూపం ఉంది, మనకి ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది. మనం జీవితే పరిమితమై ఉన్నాం. ఆయనకు ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది, దానికైనా పరిమితి అయ్యలేడు. అది జ్ఞానికి అజ్ఞానికి అదే తేడా. రూపబుద్ధి నామబుద్ధి నశించకుండా ఆత్మానుభవం కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. రూపబుద్ధి నామబుద్ధి నశించకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఒకవేళ అజ్ఞాని జ్ఞాని గురించి అయినా వాడి జ్ఞాని అని అనుకున్నప్పటికీ వాడి జ్ఞానాన్ని దేహానికే పరిమితం చేస్తాడు. ఇంచేసి మీరు దేహమే అనుకుంటున్నాడు కాబట్టి ఈ వాసన మనకు ఒక్క జన్మలోంచి వచ్చింది. ఇక్కడ వాసన నశింపజేయటం కూడా సామాన్యం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు ఒక సిగరెట్ కాచి అలవాటు ఉందనుకోండి, దైవానుగ్రహం లేకపోతే ఆ స్మోకింగ్ హ్యాబిట్ నుంచి కూడా బయటకు రాలేదు. శరీరానికి వయసు ఎంత, 70 సంవత్సరాలు. వాసన వయసు ఎంత, 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ వాసన ఎన్నో దేహాల్లో అది ప్రాక్టీస్ చేస్తూ ఆ దేహం ద్వారా వాసన ఎంజాయ్ చేస్తూ వస్తాం. ఇవాళ మనకు ఆ వాసన మనకు చాలా చెడ్డ చేస్తోంది. దానివల్ల మనకి మనోనాశనం అవ్వటం లేదు, దానివల్లే మనస్సు చిక్కబడుతుంది అని అర్థం చేస్తూ దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తే ఆ 70 సంవత్సరాలకి వస్తున్న వాసన అంత తొందరగా తీరిగ్గా బయటకు పోదు. అందుకే జపం, అందుకే ధ్యానం, అందుకే గురుమాన ప్రభు, అందుకే ఈశ్వరాన ప్రభు. వాసన నశించడం అంటే మనం మూడు చెప్పుకున్నంత తేలిక కాదు.
వాసులని కలిసి స్వభావం అవుతుందని. ఆ స్వభావాన్ని మనిషి అది మనిషి బిహేవ్ చేస్తాడు. గీతలో చెప్తాడు, నీకు కర్తృత్వం పెట్టుకుని నేను చదవడం లేదు, నువ్వు నీ కర్మను నేను కల్పించలేదు, ఈ కర్మ చెయ్యి ఆ కర్మ నీకు నీ వాసన బట్టి నా పని చేస్తున్నావు, నీ సంస్కారాన్ని బట్టి ఆ పని చేస్తున్నావు, ఆ పని చేసి నేను సాధించాలనే కర్తృత్వం పెట్టుకుంటున్నావు. నీ కర్తృత్వాన్ని నేను కల్పించలేదు, నీ కర్మని నేను కలిపి నీకే కాదు జీవకోటికి ఎవరికి కూడా కర్మం నేను కల్పించలేదు, వాడు కర్తృత్వాన్ని నేను కల్పించలేదు. తర్వాత కర్మఫల సంయోగం కూడా అది ప్రకృతిలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని బట్టి జరుగుతుంది. అది ప్రకృతే చేసుకుపోతుంది. ఈ సారపుత్రులు కూడా ప్రకృతే చేసుకుపోతుంది. ప్రకృతికి నేను అధ్యక్ష అయినప్పటికీ ఈ పనులన్నీ కూడా ప్రకృతే చేసుకుపోతుంది. నాకేమి సంబంధం లేదు, నీ స్వభావాన్ని బట్టి నేను నడిచి ఇదంతా దేవుడు చేశాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చేయటం లేదు, నీ స్వభావాన్ని బట్టి నేను నడుస్తావు. నీ పిచ్చి నీకు ఆనందం, నీ ఎల్లు నీకు ఆనందం, నీ అజ్ఞానం నీకు ఆనందం, అది నీ స్వభావం. నీ స్వభావాన్ని బట్టి నువ్వు బిహేవ్ చేస్తున్నావు, కానీ దేవుడు చెప్పినట్టు నువ్వు బిహేవ్ చేయటం లేదు. కానీ నువ్వు అనుకుంటున్నావు దేవుడు చెప్పాను నడుస్తున్నా, అనుకునేది ఒకటి జరిగింది ఒకటి. నేను కర్తృత్వం పెట్టుకోమని ఎవరితోటి చెప్పలేదు, పలానా పని చేయండి అని చెప్పలేదు. నీ స్వభావాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. నీకు స్వభావం, నీకు ఆ స్వభావం నీకు ఎందుకు వచ్చిందంటే అనేక సంస్కారాలు, అనేక తలంపులు, అనేక జన్మాంతరం అంటే నువ్వు చేసినటువంటి పనే నీకు వాసన కింద మారింది. నీ వాసన బట్టి నువ్వు పని చేస్తున్నావు. నువ్వు మరి వెనక్కి తిరిగి ఆ వాసన నశించి ఆ వాసన నీలో ఎంత బలంగా ఉందో అంత బలంగా నువ్వు సాధన చేస్తే కానీ నువ్వు నశించదు. అదే రమణ మహర్షి గారు ఒక ఉపాయం చెప్తారు. చూడండి ఒకవేళ ఆయన చెప్తా ఉంటాడు, ఒకవేళ ఏమంటే అంత పెద్ద పెద్ద వాసన నేను అక్కడ చూపించుకోగలం అంటే భగవాన్ ఏమని చెప్పారంటే దానికి ఉదాహరణ ఏం చెప్పాను, చిన్న చిన్న ఉపాయాలు చెప్పుకోరు. నీవు ఏ వాసనతో అయితే బాధపడుతున్నావో ఆ వాసన లేని వాళ్ళతో సహవాసం చేయని చెప్పుకోరు. నువ్వు ఏ వాసనతో అయితే బాధపడుతున్నావు వాసన లేని వాళ్ళతో నువ్వు సహవాసం చేయి, గ్యాస్ అనేది వాసన కాల్చబడతావు. ఎందుకంటే వాడి వైబ్రేషన్స్ నీకు పనిచేస్తాయి. పనిచేసి నువ్వు వాడి గారిలో సైకిల్ తొక్కితే ఎలా ఉంటుందో నీ వాసనకి వేగంగా క్షీణిస్తుంది. నీకు ఏ బలహీనత ఉందో చూసుకోండి, ఆ బలహీనత లేని వాడితో సహవాసం చేయండి, వాసన నశిస్తుంది. ఇది ఒక ఉపాయం అని చెప్పింది, ఒక ఉపాయం. ఎన్ని భక్తుల మీద అంత ఫలం, అంత కంప్యాషన్, ఆ శరీరం ధరించిందే ప్రేమ వల్ల. ప్రేమ లేకపోతే ఆయన శరీరం చూడడానికి పని లేదు. నీ శరీరం చూస్తే నీకు గోడైనా మాటే గోడని ఎందుకంటే రూపం కనపడదు, వాణి వినపడదు, వాణి వినపడదు, మళ్ళీ ఎఫెక్షన్, ఆ ఉపాధి ద్వారా వచ్చే ఎఫెక్షన్ మనకు కనపడదు. అంటే భగవాన్ ఏం చెప్పారంటే వాడు ఎలా అంటే, వాళ్ళు ఏమని అంటారంటే శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు కదా మిమ్మల్ని ప్రేమిస్తాంట, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు కదా మిమ్మల్ని అనుగ్రహిస్తాంట. ఏదైతే అనుగ్రహిస్తుందో, ఏదైతే ప్రేమిస్తుందో దానికి చావు లేదు కదా. ఒకవేళ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం ప్రేమించడం లేదని మీరు అనొచ్చు, కానీ మీ శరీరం కూడా మాకు ఆత్మే. ఆ కృష్ణుని అడిగిన వాళ్ళు కూడా ఇలా గట్టిగా అడిగితే భగవాన్ వరకు మీరు చాలా గట్టికాడలేండి. నీ శరీరం కూడా నాకు ఆత్మే, నీ వాణి కూడా నాకు ఆత్మే. అంటే జ్ఞాని యొక్క ప్రవచనం కూడా ఆత్మే. అది అహంభావం నుంచి రాదు, ఆ జాగ బుద్ధి నుంచి రాదు. అంటే ఆ నోటిని ఇంకా ఉపయోగించుకోవడం మాట్లాడింది లోపల చైతన్యం. అంటే జ్ఞాని యొక్క దేహాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు, జ్ఞాని యొక్క దేహాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. జ్ఞాని నోటంలో వచ్చి ప్రతి మాట ఈశ్వరు వాణి, ఇంకా ఆ దేహాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు, ఇంకా ఆ దేహం ఆయనకి అక్కర్లేదు. అంటే జ్ఞాని యొక్క దేహం దేవాలయంతో సమానం, అందుకే దాన్ని సమాధి చేస్తారు. ఏ విషయాలు కలిసి పెట్టినా అజ్ఞానిక జ్ఞానిని ఏమి కలిసి పెట్టదు, జ్ఞానిని ఏమి కలిసి పెట్టదు. జ్ఞానికి ఇదంతా దీని కింద కనిపిస్తూ ఉంటుంది. జ్ఞానికంతా కూడా దీని కింద కలిపి జ్ఞానికి కలిసి పెట్టి ఏం లేదు. అలా ధర్మవలసింది జరిగింది అనుకుంటాడంటే అంతేగా జ్ఞాని ఏ విషయం కూడా కలిసి పెట్టదు, ఏది కూడా వేధించదు. ఆ దుఃఖం వస్తున్న జ్ఞానం లేనిస్తున్నాను. నువ్వు అర్థం చేసుకుని ఆచరించి ఇతరులకు చెప్పు. నువ్వు ఆచరించకుండా కేవలం ఇతరులకు చెప్పడే పనిగా పెట్టుకున్నావు అనుకో, దేవుడి చేత ఇతరులకు చేత ప్రయోజనం ఉంది, దానివల్ల అది ఈశ్వరుడి చేత నువ్వు శిక్షించబడతావు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు దానికి ఇస్తుంది. ఈ దేహాన్ని ఎక్కడికి బయటికి ఎండలో కూడా తిరగనివ్వకుండా నువ్వు నువ్వు తిరిగి ఇంట్లో గదిలో దాచేసుకుంటావు అనుకుంటుంది, దాచేసుకున్నా దేని దేహానికి ఏదో రోజు చాలా వస్తుంది. దేహానికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి ఇవ్వలేదు, దేనికి ఇంపార్టెన్స్ అవసరం లేదు అంత ఇంపార్టెన్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఏదో రోజు నీ శరీరం శవం అవుతుంది. నేను దాన్ని ఎంత గౌరవించలేదు, దాన్ని ఎంత ముస్తాబించినా, దాన్ని ఎంత అలంకరించినా ఏదో రోజునది, ఏదో రోజునది శబ్దం అవుతుంది. దేహాన్ని ముస్తాబు చేసుకుంటే ఇంకంత పర్వాలేదు, కానీ అహంభావం ముస్తాబు చేసుకుంటే ఇంకా ప్రమాదం. చాలా మందికి చాలా అహంభావాలు చూడండి, పైకి మనకు కనపడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మన కళ్ళు మూసేస్తారు కానీ ఈశ్వరుడు కళ్ళు ఎక్కడ ముందుకెళ్ళటం వల్ల. అయితే నీ భగవంతుని చెప్పి ముగ్గురు మాట్లాడేటంటే నీ హృదయంలో ఒక నిజం ఉంది, అది అనుభవంలోకి వచ్చే వరకు నిజం కానీ నీ హృదయంలో కొన్ని ప్రమాదం ఉంది. నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం నీకు అనుభవం, ఆ నిజంతో నువ్వు తాదాత్యం పొందే వరకు నిజం కానిదని నిజమని అనుకుంటావు, నిజం కానిదని నిజమని అనుకుంటూనే ఉంటారు. ఏ జన్మ కాదమ్మ ఇప్పుడు వరకు ఆ హృదయంలో నిజం నీకు అనుభవంలోకి వచ్చే వరకు నిజం కానిదని నిజం అని అనుకుంటూనే ఉంటాం. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, కానీ లేదని ఎందుకనుకుంటున్నావు అంటే అంత దూరం వెళ్ళలేకపోతున్నావు, అంత నుంచి మీకు వెళ్ళలేకపోతున్నావు. అది 100 కోట్లు గురించేస్తున్నావు కదా రత్నం, చెరువు పడిపోయింది అనుకో, ఆ 100 కోట్ల రత్నం కొన్ని జరగదు. ఎంత వేసులోనే అంత వేసులోకి నిలిగించడం జరుగుతుంది. ప్రాణాన్ని నిరోధించి, వాక్కును నిరోధించి, మనస్సు నియమించి, అంత వేసులోకి వెళ్ళగలిగితే నీకు ఆ వస్తువు జరుగుతుంది. అది 100 కోట్ల రూపాయలు విడుదల వస్తువైనా అంత లోతులోకి నువ్వు వెళ్ళకపోతే ఆ వస్తువు నీకు తెలియదు, అక్కడ ఉంది కానీ నువ్వు తెలియదు. ఏంటి అంత లోతులోకి నువ్వు వెళ్ళకపోతున్నావు? దానికే అభ్యాసం కావాలి, వైరాగ్యం కావాలి. సృష్టిని చెప్పిన ముగించి మాట్లాడి అంత దూరం నువ్వు నిర్ణయక నీళ్ళలో నా ఆత్మవిత్యాన్ని నువ్వు పట్టుకోవాలంటే రెండు ముఖ్యం ఉంది, వైరాగ్యం ఉంది, రెండు ప్రాక్టీస్ అభ్యాసం. రిపీటెడ్గా చేస్తుండాలి, రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. సాధన చేయటానికి కూర్చుంటాం, మైండ్ ఎక్కడికి పోతున్నా, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, దాన్ని సరిపెట్టుకుని మనం వెనక్కి తీసుకురావాలి. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అంటే ఆయన అదృష్టం అని, ఆయన వైభవం అని, ఆయన పుణ్యం అని, అరుణాచలం ఆయన అభివృద్ధి జ్ఞానం అయిపోయాడు. ఏమి లేదు అసలు బ్రహ్మం అనేది ఉంటుంది, చావులేని వస్తువు ఉంటుందని తెలియకుండా దాన్ని పొందాడు. స్పిరిచువల్ హిస్టరీలో ఇటు నిలుస్తుంది మీకు ఎక్కడ లేదు. అంటే పూర్వం ఎవరికి రిలైజేషన్ రాలేదని కాదు, ఈ పద్ధతిలో ఎవరికి రాలేదు. అసలు బ్రహ్మం అనేది ఉంటుందని తెలియకుండా బ్రహ్మను పొందిన వాడు ఆయన. స్పిరిచువల్ హిస్టరీలో ఒక ఇదొక అద్భుతమైన సంఘటన. ఒక అరుణాచలం అన్నాడు పని పూర్తి అయిపోయింది. అరుణాచల శివన్, అరుణాచల శివన్, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు అన్నాడు భగవాన్. అరుణాచలం గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. భక్తి చేతులతో ఎవరు బయటకు వెళ్ళరు అని మీకు కనిపించకపోవచ్చు, మీ కళ్ళ కనిపించకపోవచ్చు. ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా మీ కళ్ళ కనపడదు. అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల
Chala Shiva Aruna Chala Shiva Aruna Chala Shiva Aruna Chalam అరుణాచలమును చుస్మరించు మారల అహము నిర్మూలించు అరుణాచల
అంటే ఈ భూమి కోరాన్ని వస్తూ ఉంటాడు. ఇప్పుడే సరిపసంగ తిట్టు నొక్కుతూ ఉంటాడు నేను. ఇంకా సరిపసంగ తిట్టు నొక్కపోతే వాసన తక్కువ అదే గురువు చేసే పని.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల